ದೇವಿಯನ್ನು ಹಾಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ದೇವಿನ ಒಂದನೇ ಒಂದೇ ವಸ್ತು ಧರ್ಮೇ ಬ್ರಹ್ಮಮನ ಕಲಿಸ್ತಾರೆ, ಭಗವಂತನನ್ನು ಕಲಿಸ್ತಾರೆ, ಪರಮಾತ್ಮನ ಕಲಿಸ್ತಾರೆ. ಕಾರಣ ಒಂದನೇ ಒಂದೇ ನೀಕು ನಾಕು ಸೃಷ್ಟಿಗೆ ಆಧಾರ ವಸ್ತು ಮಟ್ಟಿಗೆ ಹೋಗುತ್ತೆ. ಮಾನವರ ಜಯಂ ಬ್ರಹ್ಮಭೂತರ ಪ್ರಸನ್ನಾತ್ಮ ನ ಶೋಚತೆ ನ ಕಾಂಕ್ಷತೆ. ಬ್ರಹ್ಮಭೂತರ ಪ್ರಸನ್ನಾತ್ಮ ಮಾನವರ ಜಯ ಏಂಟಂತೆ ಆ ಬ್ರಹ್ಮಮರೋ ಒಂದ ವಸ್ತು ಹೊಟ್ಟಿ ಅದು ಹುಟ್ಟಿ ನಿಜವು ಆ ಹುಡುಗಿ ಆ ಬ್ರಹ್ಮ ಹುಟ್ಟೋಟು ಮನ ಒಳಗೆ ಹೋಗೋದೆ ಅದೇ ಜೀವಿತ ಲಕ್ಷ್ಯ. ಅದೇ ಭಗವಂತರು ಚಿತ್ತನಾಗಿ ಬ್ರಹ್ಮಭೂತರ ಪ್ರಸನ್ನಾತ್ಮ ನ ಶೋಚತೆ ನ ಕಾಂಕ್ಷತೆ. ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಏನು ವಚ್ಚಿದೆ ವಸ್ತು ಮಾ ದೇಹಕಾರ ಬಚ್ಚಿ ವಚ್ಚಿದೆ ವಸ್ತು ಕಾಣಲಿದೆ ಅಂತರ್ಯಾಮಿಗೆ ಒನ್ನಾಡಿ ಇಸ್ತಾಡು ಅಶೋಚಕ್ಕೆ ನಾ ಕಾಣಕ್ಷತಿ. ಈ ಸೃಷ್ಟಿಲೋ ದೇವ್ರ ಗುರಿಸಿ ನೀವು ದುಃಖ ಪಡೋದು ಆ ಸಂಗತಿ ಮಾತ್ರ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ. ಮಾ ಮನಸ್ಸು ಕಾಣಿಕೊಂಡು ವಿಶೇಷವನ್ನು ಕಾಣಿಕೊಂಡು ಏನು ಎಲ್ಲವನ್ನೇ ಅಸಲು ಅಶೋಚಕಿ ದೇವ್ರ ಗುರಿಸಿ ದುಃಖ ಪಡೋದು ದುಃಖ ಪಡ್ತಾನೆ ವಿಷಯ ಏನು ಈ ವಾಕನ ಲೇಡು ಇದಂತ ಮಾಡಿ ಉನ್ನ ಕಾಣೆ ಕನಿಪಿಸ್ತಾನೆ ಪೆದ್ದ ಸ್ವಪ್ನ ದೇವ್ರ ಗುರಿಸಿ ನಾನು ಶೋಚಕಿ. ನೀವು ನೇರ ವಚ್ಚಿ ಮೀ ತರಕಾರಿ ವಚ್ಚಿ ಪುಡಿಗೆ ಪಡ್ತಿನಪ್ಪಟ್ಟು ನಾನು ಶೋಚಕಿ ದುಃಖ ಪಡೋದು ನಾ ಕಾಂಕ್ಷತೆ. ನೀ ಪ್ರಾರ್ಥನೆ ಹೇಗಿರ್ತದೆ ಅಷ್ಟೇ ಕೋರಿಕೊಳ್ಳೋದು ಮಾತ್ರ ಕೇಳ್ತಾರೆ ಕೂಡ ಕೋರಿಕೆ ಲೇಖ ಕೂಡ ಭಗವಂತ ವಿಷಯ ಸೃಷ್ಟಿಲೋ ನೀ ದೇಹಕ್ಕೆ ನೀ ಉಪಾಧಿ ಕೇಳಿ ಕೇಟಾಯಿಸ್ತೇವೆ. ನಾವು ಕೋರಿಕೊಂಡು ಎಕ್ಕುವ ಸ್ನೇಹ ಅನ್ಕೋತೀವಿ ಕೋರಿಕೊಂಡು ಎಕ್ಕುವ ಚೇರು ಅದೇ ಮನಸ್ಸು ಮಾಡೋ ಕೋರಿಕೊಳ್ಳೇ ವಸ್ತು ಈಶ್ವರ ಸಂಕಲ್ಪ ಒಂದೊಂದು ಹೋಗಿ ಅದು ಭಗವಂತರ ಸಂಕಲ್ಪ. ಆ ಭಗವಂತರ ಸಂಕಲ್ಪನ ಬಿಟ್ಟು ಸೃಷ್ಟಿ ಅಂತ ನಡೆಸ್ತಾನೆ. ಎರಡು ವರ್ಷ ತಕ್ಕುವನ್ನ ಎಕ್ಕುವನ್ನ ಭಗವಂತರ ಸಂಕಲ್ಪ ಅತಿ ಈಶ್ವರ ಸಂಕಲ್ಪ ಪ್ರಕಾರ ಇವತ್ತು ನಾನು 2020 ಈ ವರ್ಷ ಕಾಲದಲ್ಲಿ ಈ ವರ್ಷಾಲು ಕೊಡವನ್ನ ಅಸಲು ಎಪ್ಪುಡು ಸೃಷ್ಟಿ ಕಾರಣ ಏನಪ್ಪ ನನ್ನ ನಾನು ಪ್ರತಿ ರೋಜು ಸಂಕಲ್ಪ ಪ್ರತಿ ವಿಷಯ ಪ್ರತಿ ಕ್ಷಣ ಸಂಗತಿ ಕೂಡ ನಾನು ಅನುಜ್ಞೆ ಲೇಖಂಡೆ ನಾನು ಆಜ್ಞೆ ಲೇಖಂಡೆ ಇಲ್ಲಿ ಜನರ ಸೃಷ್ಟಿ ಅದೇ ಅಂತರ್ಯಾಮದ ಅನ್ನಾಡು ಅದೇ ನಾರಾಯಣ. ನಾರಾಯಣಂತೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕ ನಾರಾಯಣಂತೆ ಒಬ್ಬ ವಸ್ತು ಕಂದ್ರೆ ಅಂದ್ರೆ ಅಂತರ್ಯಾಮದ ಅನ್ನಟಂತೆ ಚೈತನ್ಯಮೇ ನಾರಾಯಣ. ಕಾರಣ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕಾದ್ರೆ ಒಬ್ಬ ವಸ್ತು ಕಾದ್ರೆ ಪರಮಾತ್ಮ ಕಾದ ನಾರಾಯಣರಂತೆ ಅದೇ ನಾರಾಯಣರು. ಅಂದೇ ನಾರಾಯಣಂತೆ ಜೀವರು ವಾಟಿಗೆ ಅಲ್ಲಿವರೇ ಅದಕ್ಕೆ ಆಧಾರ ಮಂಡವ ನಾರಾಯಣ. ಮನಂದ್ರೆ ಈ ಜೀವಭೂತಿ ಅಂದರಿಗೆ ಆಧಾರ ಮಂಡವಂತೆ ದೇಹದ ಯಾಕ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಆಡಿಯಂಚೇವಾಡು ಪ್ರಕೃತಿನ ಆಡಿಯಂಚೇವಾಡು ಪಂಚಭೂತಾನ ಆಡಿಯಂಚೇವಾಡು ಅನೇಕ ಅಂತರ್ಯಾಮವನ್ನು ಬೈಠವನ್ನು ಮಾಡಿ ಲೋಪದಂತೆ ದೇವಿಗೆ ಲೋಪವನ್ನು ಲೋಪವನ್ನಾದ್ರೆ ಲೋಪವನ್ನಾದ್ರೆ ನಾರಾಯಣರಂದ್ರೆ ದೇವಿ ಕೃಷ್ಣರಾಗ ಲೋಪವನ್ನ ಅಂದ್ರೆ ದೇಹಕ್ಕೆ ಲೋಪವನ್ನ ಮನ ಶರೀರಾನಿಕ ಲೋಪವ ಮತ್ತೆ ದೇಹಕ್ಕೆ ಬೈಠವನ್ನ ಮನ ಶರೀರಾನಿಕ ಬೈಠವ ಮನ ಶರೀರಾನಿಕ ಬೈಠವನ್ನ ಅಂದ್ರೆ ಮನ ದೇಹ ಬುದ್ಧಿ ಅಂತ ಕಾಬಟ್ಟಿ ದೇಹಾನಿಕೆ ಪರಿವರ್ತನ ಕಾಬಟ್ಟಿ ಮನ ಲೋಪವನ್ನ ಬೈಠವನ್ನ ಲೋಪ ಅಂದ್ರೆ ದೇಹಾನಿಕ ಲೋಪಲ ಬೈಠ ಅಂದ್ರೆ ದೇಹಾನಿಕ ಬೈಠ అంతగా ఉన్నాడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు నారాయణ. మనకి భగవద్గీతలో ఎవరు చేస్తారు పరమాత్మ కూడా అందరూ అటువంటి చైతన్యాన్ని బ్రహ్మను ఆత్మ అర్జునాన్ని పరమాత్మనే నేను జీవుల కాదు ఆత్మగా ఉంది చైతన్యం కావాలి ఈశ్వరుని ఏం చెబుతున్నారు ఆత్మగా ఉన్నాను అందరూ లేదో ఆత్మగా ఉన్నవాడు నేనే మన హృదయంలో ఏదైతే నిజమైందో ఆ నిజమే భగవద్గీతను చెప్తాను కృష్ణగీత కాదు భగవద్గీత. కృష్ణుడు ఈశ్వరుడై భగవంతుడి అంతర్యాముగా ఉన్నవాడే చెప్తారు పరమాత్మ కూడా కృష్ణుడు నేనే ఆత్మని అందరూ ఉండలేదు ఉన్నవాడే ఆ చైతన్యం ఆత్మన బ్రహ్మని నేనే పరమాత్మ కూడా కృష్ణుడు సర్వ భూతాశ్రయిష్ట అందరి హృదయంలోనే నేను నివాత్మగా ఉన్నాను. భగవంతుడే చెప్తాడు పరమాత్మ మీ హృదయంలో నిజమైన ఆత్మ నేనే పరమాత్మ కూడా కృష్ణుడు చైతన్యాన్ని నేనే. ఈ జీవభూతంతో నాదంచి బయట పెడతాండి నాదుగా పెడతాండి మనకి నాదనే లేకపోతాం నాకు జనాలే లేదు నా అదే లేకుండా గడ్డి పట్టు కూడా కలరు. సముద్రంలోనే మురళ పడతాయి సముద్రంలోనే మురళ ఉంటాయి సముద్రంలోనే మురళ లై అయిపోతాయి అంటే ఈశ్వరుడే. నాదంచి వచ్చిన జీవభూతంతో నాలోనే వంటలు మరి నాలుగే లైన్ అవుతాయి అది లేదు మధ్యలో మధ్యలో అంశం లేదు జీవభూతికి అంశం అంశాలేదు అని భగవంతుడు చెప్తాడు. పరమాత్మ ఏమైనా లేదా మీ హృదయంలో ఉన్నాడు ఎవరనుకుంటున్నారు మీరు నేనున్నా మీ హృదయంలో ఉన్నాను పరమాత్మ. పరమాత్మ కూడా చేశారు తక్కువ నిద్రపోతాడు. తక్కువ చిన్నవాడు ఇప్పుడు కూడా తక్కువ నిద్రపోతాడు, ఎక్కువ చిన్నవాడు ఎక్కువ నిద్రపోతాడు. సాధకులు అందరూ ఏం చేయాలంటే అతి నిద్ర పనికిరాదు, అతి భోజనం పనికిరాదు, అతి సంభాషణ పనికిరాదు, అతి స్నేహం పనికిరాదు. ఇదంతా సాధకులు సాధన చేసే వాళ్ళందరూ ఈ మాటలు దృష్టిలో పెట్టుకొని ఏదైనా కాలక్షేపం మాట్లాడాలి. సరే ఈ రోజున మనం దేవి లోకాచరణ సందర్భంగా అంటే పరధర్మం అని ఉన్నది ప్రభుత్వం బ్రహ్మబోధన ఐక్యం కావాలి, ఒంటి అయిపోవాలి. బ్రహ్మే ఎలా ఉండవచ్చో వేషగానత స్వాత్మ దర్శనం ఈ వేషం తీసేయాలి. అంటే దేహము లేనే పరంతు దేహమే భావన, దేహమే దేహం లేని భావన తీసేస్తేనే కానీ బ్రహ్మడు ఐక్యం కాలేదు, బ్రహ్మంతో ఒంటిగా ఉండదు. అన్ని అరిష్టాలకి దేహవాసన కారణం, దేహబుద్ధి కారణం, దేహం లేనే పరంపు కారణం, అన్ని అరిష్టాలకి అదే కారణం, అహంభావనే కారణం. అంటే పరబ్రహ్మమే పరబ్రహ్మలో ఐక్యం అయ్యవచ్చు కానీ మనకు మోక్షం లేదు. ఎవరైనా డాక్టర్ గారు ఇష్ట కూడా డాక్టర్ గారు ఫోన్ చేశారు, నాన్నగారు నాకు ఏం వద్దు మోక్షమే కావాలి. అది మీ హృదయంలోంచి వస్తా అంటే మీరు అన్న మాట మీ హృదయంలోంచి వస్తా అంటే మీరు నిజంగా ఏం అక్కర్లేదన్న సంగతి కూడా భగవంతుడి లోపల మీ హృదయంలో అంటే మీ హృదయంలో భగవంతుడిని తెలుసుకుంటే మీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు కదా, వాటికి మీకు ఏం అక్కర్లేదు నా భగవంతుడికి అర్థమైతే మోక్షం ఇస్తాడు మీకు అని చెప్తారు. మీరు నోటితో ఏదేం చెప్తున్నారో డాక్టర్ గారు చెప్పారు నాకు ఏం అక్కర్లేదని నాన్నగారు మోక్షం కదా. మీరు నాతో చెప్తున్నారు నాకు ఏం అక్కర్లేదని మీ హృదయంలో భగవంతుడు విశ్వసించాలి, హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఆయన కూడా మీకు ఏం అక్కర్లేదని అనుమానం తెలిస్తే మీకు మోక్షం ఇస్తారు, మీ కోరికతో సంబంధం లేకుండా మీకు మోక్షం ఇస్తారు. అదే రామకృష్ణుడు చెప్పేవాడు, మీరు ఒక అడిగి ఎదురు చేస్తే భగవంతుడు తన దగ్గర ఎదురు చేసి వస్తారు. అదే భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు, ప్రసన్నాత్మ జ్ఞాపకించుకొని ఇప్పుడు కూడా శాంతి బుద్ధి శాంతి శాంతి మానసం మనస్సు ఎప్పుడు సాధ్యమంతరూ శాంతంగా పెట్టుకోవాలి, ఏకాగ్రంగా పెట్టుకోవాలి. మనం మనస్సును శాంతంగా పెట్టుకుంటే మనం చేసే పని బాగా చేయగలం, పరిసరాలని మనకి సహకరిస్తుంది, ప్రకృతి సహకరిస్తుంది, శాంతి చెట్టు మనకి పైకి వెళ్ళింది. వాళ్ళ ఎప్పుడు విసుగుదలగా ఉంటారు, చిరాకుగా ఉంటారు, పరాగ్గా ఉంటారు. ఆ విసుగుదల ఉన్న వాడికి విజ్ఞానం, జ్ఞానం వరించిన విసుగుదల ఉన్న వాడికి జ్ఞానం వరించి నిశ్చలమే నిర్మలంగా మనస్సు ఎప్పుడు సర్వకాలు సర్వస్థలు నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, ఏకంగా ఉండాలి, ఏకాగ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మన మనస్సు యొక్క పవిత్రతను మనం కావాలి. భగవంతుడు గీతలు ఏం చెప్తున్నాడంటే నీ హృదయంలో నేను ఉన్నాను నీకు తెలియదు, నీ మనస్సు నీకు తెలుస్తాను కదా, తెలుసున్న మనస్సును బాగు చేసుకుంటే తెలియని మీరు నీకు వ్యక్తం అవుతాను. మన అందరికీ మనస్సు అన్నా తెలుస్తాను, నాకు తెలిసిన దాన్ని మనం బాగు చేసుకుంటే తెలియని వస్తువు మనకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. స్వాత్మ దర్శనం ఈశ దర్శనం నీ లోపల ఈశ్వరుడు నీకు ఆత్మగానే స్వరూపంగానే వ్యక్తం అవుతాడు. ఈ మనస్సుతో కనిపించేది ఏది నిజం కాదు, దేవుని రూపం కూడా నిజం కాదు. మనస్సుతో భగవంతుడు తెలుసుకోలేదు, మనస్సు అడిగినట్టు భగవంతుడు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అది లాజిక్ వేదంలో చెప్తారు, భగవంతుని తెలుసుకోవడానికి మనస్సు వెళ్ళింది, వాక్కు వెళ్ళింది, ఇంద్రియాలు వెళ్ళినాయి, తెలియ తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేసినా తెలుసుకోకుండా వెనక్కి వచ్చేసింది. ఇంద్రియాలు వెళ్ళినట్టు భగవంతుని తెలుసుకుందామని మనస్సు వెళ్ళి నచ్చండి, ప్రాణం వెళ్ళి నచ్చండి, వాక్కు కూడా వెళ్ళి నచ్చండి, అందరూ వెళ్ళి తెలుసుకోవడానికి వెనక్కి వచ్చేసారు. ఇంకేమంటే ఈ తెలుసుకునే పదార్థం కాదు, ఆయన ఎవరు అడిగితే ఆయన దయకడిగా ఆయన స్వరూపంగా వ్యక్తం అవుతాడు, కానీ ఇదేళ్ళకి తెలుసుకునే వస్తువు కాదు. అయితే భగవంతుడు మనకు భక్తి లేదు అసలు పెద్ద లోపల, పరాభక్తి లేని సాధారణ భక్తి కూడా మనకు భక్తి ఉండదు. నోటితో చెప్పినా నా ఉదయాలు ఎంత భక్తుందో తెలిసి ఆయనకి అంతర్యాలుగా ఉన్నాడు, ఎంతవరకు ముఖ్యమో ఆయనకి తెలుస్తాను, మేము పచ్చిగా ఉన్నామో నిజంగా ముందాము అని భగవంతుని తెలుసు. మరి ఇంకా పచ్చిమచ్చిగానే ఉన్నాం మొదలేదు, మీ యోగ్యత అయితే అంటే ఈశ్వరు కన్నీటి అంత పాసిబుల్ కాలేదు. అభ్యాసం చేయమన్నాడు, అభ్యాసం చేయమంటే జపజ్ఞానమే అభ్యాసం. భగవంతుడు ఏదో ఏదో చెప్పాడంటే అభ్యాసం చేయనంటే జపజ్ఞానమే అభ్యాసం. అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల మనసు స్వాధీనంలోకి వస్తుంది. ప్రసన్నాత్మ అన్నాడు, ఆత్మ అంటే మనస్సు, అంటే మనస్సు శాంతిగా కూర్చొని ఆత్మ ఉంటే ఉండాలి, మనస్సు శాంతిగా ఉండాలి. శాంత చిత్తం అవసరం సాధనకి, శాంతి బాహ్యంగా అభివృద్ధిలోకి రావటం కానీ ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావటానికి శాంత చిత్తం అవసరం. శాంత చిత్తం లేవడం అదృష్టం. బాహ్య పరిస్థితి ఎలా ఉన్నా అనుకోవడం వలన ప్రేమ ప్రతికూలం వలన శాంతి చిత్తం లేకపోతే శుద్ధి అవుతారు. అది మన దేవుడు ఆలోచన చేసుకుంటున్నాం. ధర్మం ఒకటి, అందులో ఐక్యం కాబట్టి మనం జీవిత లక్ష్యం, అదే మోక్షం, అదే శాంతి, అదే శాంతి, అదే మోక్షం, అదే నిర్వాణం. అదే గౌతమ బుద్ధుడు మాట్లాడేస్తారంటే అదే నిర్వాణం. అదే గమ్యం మర్చిపోకూడదు. మన కుటుంబ పరిస్థితులు భిన్న భిన్నంగా ఉంటాయి, పరిసరాలు భిన్నంగా ఉంటాయి, ప్రకృతి భిన్నంగా ఉంటుంది, అన్ని భిన్న భిన్నంగా ఉంటాయి. కానీ ఆ గమ్యం మన ఒంటి గుడి మీద వెళ్ళినా, ట్రైన్ మీద వెళ్ళినా, గుడ్డ పని మీద వెళ్ళినా, లేకపోతే లారీ మీద వెళ్ళినా, బస్సు మీద వెళ్ళినా, కార్లో వెళ్ళినా, డెస్టినేషన్ గమ్యం మర్చిపోకూడదు. గమ్యం మోక్షం, అది మర్చిపోకూడదు. ప్రయాణంలో ఏ మార్గాలు ప్రయాణించండి, మనం ఏది పొందాలని ఆ డెస్టినేషన్ గమ్యం మటుకు మిస్ అవ్వకూడదు. ఇందుకే పరబ్రహ్మమే, దానికి రూపం లేదు, నామం లేదు. దాన్ని మన భారతీయులు మూడు రూపాయలు ఎక్కువ ఆరాధిస్తాయి. అంటే బ్రహ్మముకు మూడు ముఖాలు ఉన్నాయి. ఈ మూడు ముఖాల నుంచి మనం బ్రహ్మముడు ఎక్కువచ్చు. ఆ ముఖం ఎంత ఎంత ఒక దూరం అన్నమాట. ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే ఏదో గుణంలో చల్లాలి, కానీ గుణంలోకి గుణంలో చల్లకుండా ఇంట్లోకి వెళ్ళగలుగుతాం. ఏదో దూరం పట్టుకుని లోపలికి వెళ్ళాలి, ఏదో దూరం ఎంత లోపల ఇంట్లోకి వెళ్ళగలుగుతాం. అలాగే బ్రహ్మముకి ముఖాలి ఏది, శివుడు, శివుడు ఒక మొహం, విష్ణు ఒక మొహం, అలాగే దేవి కూడా. అని దేవి అంటే శక్తి, భారతమ్మ, లక్ష్మణ, అదే సరస్వతమ్మ ఉంటే ఇది ఒక మొహం. ఈ మొహం గురించి ఆచార్యుడు కూడా ఒక ద్వారమే, గురువు కూడా ఒకటి ఒకటి ఒకరో పెట్టడానికి ఆచార్యులన్నా గురువులన్న ఉంటే ఆచార్యుడు కూడా ఒక ద్వారమే, గురువు కూడా ఒక ద్వారమే. అయితే ఆచార్యులకి శాస్త్ర పాటించిందో పాటు అనుభవం కూడా ఉండాలి, వాడు ఆచార్యుడు. అయితే మనం వెతికే వస్తువు, మనం పొందే వస్తువు మనలో ఉంది, మన లోపలే ఉంది. అయితే పరతత్వం అన్నా పరక్రమం అన్నా కొంతమంది పరక్రమంలో చేరుకోవడానికి దేవుని ఆరాధిస్తున్నారు, కొంతమంది శివుని ఆరాధిస్తున్నారు, కొంతమంది విష్ణువుని ఆరాధిస్తున్నారు. ఎవరిని ఆరాధించినా ఉంది, కానీ వస్తువు అంటే మనం పొందవలసినటువంటి గమ్యం ఒకటి. పరవంచిన కొంతమంది తండ్రిగా ఆరాధిస్తే, కొంతమంది తల్లిగా ఆరాధిస్తున్నారు. రామకృష్ణ పరమహంసుడు గారు తల్లిగా ఆరాధించారు. మన రామ రామ కృష్ణ కృష్ణ రామకుంటారని కాళీ 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 అంటే ప్రపంచిన ఆరాధించిన భగవంతుడు ప్రతి రూపంగా ఆక్రమించారు. చక్రవర్తి గారు వాళ్ళు రాముడు రూపంగా ఆక్రమించారు. మరి నేరాపై గారు కృష్ణుడు రూపంలో ఆరాధించారు. కానీ వీళ్ళందరికీ ప్రదర్శన గమ్యం ఒకటే. ఈ జయ నవరాత్రి రోజుల్లో సరస్వతంగా సప్తమ రోజున సరస్వతిని, అష్టమ రోజున లక్ష్మీదేవిని, నామరోజున కాళి గద్దను, తర్వాత ఏదైతే విజయలక్ష్మి వస్తుంది. ఇలా కాకుండా మూడు రోజులు ఒక దేవుని, తర్వాత మూడు రోజులు ఒక దేవుని, తర్వాత మూడు రోజులు ఒక దేవుని ఆరాధిస్తారు. గంగలో అంటే తొమ్మిది రాత్రులు, తొమ్మిది నవరాత్రులు, నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు. ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత విజయలక్ష్మి వస్తుంది. అంటే మూడు రోజులు మూడు ముగ్గురు దేవతలు ఆరాధిస్తున్నారు అమ్మ సరస్వతిని. అంటే సరస్వతి మన సంవత్సరమే, లక్ష్మి మన సంవత్సరమే, దుర్గ మన సంవత్సరం. సరస్వతి అంటే జ్ఞాపశక్తి. ఆ సరస్వతి అనుగ్రహంతోనే మనకి జ్ఞాపశక్తి ఉంటుంది, వివేకం ఉంటుంది. జ్ఞాపశక్తి అవసరం చదువుకునే పిల్లలందరికీ జ్ఞాపశక్తి లభిస్తుంది. జ్ఞాపశక్తి అభిరూపలేచాలి, 96 సంవత్సరాలు వచ్చినాయి జ్ఞాపశక్తి అయింది. అప్పుడే మనకి జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. 60 ఏళ్ళు దాటి రాజాజీ గారికి 90 సంవత్సరాలు దాటినాయి జ్ఞాపశక్తి అంటారు. అదే ఆటం గారికి 96 ఏళ్ళు బతికారు. ఆయన ఇంకా 2 సంవత్సరాలు జీవిస్తారన్నారు. ఎవరిని ఇండియా నుంచో ఎవరు పవన్ మనసారి బాగున్నారని అడుగుతారు. రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కొంతమందికి జ్ఞాపశక్తి చివరిలో వరకు మనం ఎవరు చూసిన రక్షణ మర్చిపోతాం. సరస్వతి దేవు అంటే జ్ఞాపశక్తి, అది తెలివి. మన లోపల తెలివి, తెలివి అవసరం, వివేకం అవసరం, అదే సరస్వతి దేవి. సరస్వతి దేవుని ఆరాధిస్తున్నాం అంటే మనకు వివేకం కావాలా, తెలివి కావాలని ఆరాధిస్తున్నాం. జ్ఞాపశక్తి ఉండాలి, మెమరీ కూడా అవసరం. అంటే తెలివితేటల్లో జ్ఞాపశక్తి కూడా భాగం. కొంతమంది ఎంతమంది పిల్లలు ఎంత బాగా చదివినా జ్ఞాపశక్తి లేకుంటే ఫీల్ అయిపోతుంటారు. కష్టపడి చదువుతారు, అది జ్ఞాపశక్తి లేని ఫీల్ అయిపోతారు. అంటే జ్ఞాపశక్తికి సంకేతమే తెలివి, సూక్ష్మ బుద్ధికి బుద్ధి సూక్ష్మమైన సంకేతమే సరస్వతి దేవి. వారికి చదువు బాగా రాకపోవడం అంటే సరస్వతి దేవి అనుగ్రహం ఉండాలి అని అంత అంటారు. రెండు లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బునే కాదు, లక్ష్మి అందరికీ అవసరం. లక్ష్మిని చూస్తే అందరికీ మోహమే, పరిసరం చూస్తే రూపకాయితాన్ని చూస్తే అందరికీ మోహం. లక్ష్మిని చూస్తే మనకి జ్ఞానం రాస్తేనే మోహం వస్తుంది. రూపకాయితాన్ని మనం అందరం చూస్తుంటే మనకి జ్ఞానం రాకుండా మోహం అనేది కలుగుతుంది. లక్ష్మిని చూస్తాను, లక్ష్మి అంటే కేవలం డబ్బులు అంటారు, సంకల్పశక్తి. మరి ఏదైనా పనికి నువ్వు ఈ పని మనం చెయ్యాలి, సంకల్పం, దృఢమైన సంకల్పం, అదే లక్ష్యం. బ్రహ్మకోణం చూడటం, సామర్థ్యం చూడటం లక్ష్యం ఉండదు. జడమైన సంకల్పం లేని చోట లక్ష్మి ఉండదు, దురలవాటు ఉన్న చోట లక్ష్మి ఉండదు, దురాచారాలు ఉన్న చోట లక్ష్మి ఉండదు, క్రమశిక్షణ లేకపోతే లక్ష్మి ఉండదు. దృఢమైన సంకల్పం అది లక్ష్మి. కొంతమంది ఏదైనా సంత ప్లాన్ చేస్తే కరెక్ట్ గా ప్లాన్ చేస్తారు, మనం కూడా అర్హత ఏంటి, ఈ ప్లాన్ మనం చేస్తే సక్సెస్ అవుతాం లేదా. కానీ మన దగ్గర ధనం ఎంత ఉంది, ఎంత పెట్టుబడి పెట్టగలం మనం, పెట్టుబడి చేస్తే మన శక్తి సరిపోతున్నాయి ఈ పని చేయడానికి. దృఢమైన సంకల్పం లో ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి దృఢమైన సంకల్పం లక్ష్మి అంటే లక్ష్మి. లక్ష్మి అంటే రూపకల్పాలనే కానీ ఇప్పుడు కొబ్బరి చెట్లు ఉన్న కొబ్బరికాయలు కూడా లక్ష్మి, మన పంట కూడా లక్ష్మి, ధాన్యం కూడా లక్ష్మి. అంటే దృఢమైన సంకల్పం యూ అంటే గాంధీ గారికి ఆ సంకల్పం. మరి మంచి పని ఇది చెయ్యాలనుకున్నప్పుడు బాపూజీ దాని ప్రాణపై ఉండించు కదా, సంవత్సరంగా ప్రాణాలు కూడా విడిచిపెట్టేసుకో మంచి పని చేయటం. ఆ దృఢమైన సంకల్పమే లక్ష్యం. మోక్షాన్ని సంపాదన ఉంటామంటే ఒక సంకల్పం, దృఢమైన సంకల్పం వచ్చిందనుకోండి అనేది ప్రతిబద్ధతలు ఉంటాయి మనకి. ఆ ప్రతిబద్ధతలను ఓవర్కమ్ చేయటం, అక్కడ ఓవర్కమ్ చేసే సంకల్పం మాత్రమే లక్ష్యం. తర్వాత దొరికి క్రియాశక్తి, కొంతమంది ప్లాన్ వేస్తే సరిపడిన పని చేయాలి, కొంతమంది ఇంట్లో కూర్చొని ప్లాన్ లేకపోతే కనీసం ఉన్నారు పని చేయాలి. అంటే మనం ఏదైతే సంకల్పించామో ఆ సంకల్పం కార్యంలో కూడా పెట్టాలి, అదే దొంగ. ఈ ముగ్గురు నాకు అవసరం, సరస్వతి అవసరం, లక్ష్మి అవసరమే. దొరికితే కార్యరూపం క్రియ, ఆ క్రియ ఉన్న అంటే కార్యరూపం ఆలోచించింది కార్యరూపం కూడా పెట్టాలి. మనం మోక్షం సంపాదించాలనుకున్నాం అది లక్ష్మి, కానీ మోక్షం ఎలా సంపాదించాలి దానికి విధానం ఏంటి, అది ఎలా మనం ఆచరించాలి, ఆచరించే విధానం దొరక. అయితే మనకి నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు, ఈ తొమ్మిది రాత్రులు అయితే ఉండాలి ఏమొస్తుంది, విజయదశమి వస్తుంది. ఈ తొమ్మిది రాత్రులు మనం ఏం చేయాలంటే నవ అంటే తొమ్మిది, తొమ్మిది రోజుల తర్వాత నవ అంటే కొత్త కూడా మన తాతలవాటి నుంచి వదిలేసి కొత్త అలవాటు తెచ్చుకోవాలి. ఈ తొమ్మిది రోజులు మనం సాధన ఉపాసన చెయ్యాలి, అమ్మవారిని తొమ్మిది రోజులు ఉపాసన చెయ్యాలి. వాసనలన్నా అలవాట్లన్నా ఒకటే, వాసనలే అలవాట్లకన్నా మార్పు. మన ఒకవేళ మన పరిశీలన చూసుకుని మూడుతో కేవలం మూడేళ్ళకు సరిపోతుంది, ఈ సముద్రంలో మనం సాధన పెట్టాలి. అంటే మన ఉదయంలో చక్రవాసులు ఏమన్నాయి, చక్రవాసం ఏమన్నా పొందడానికి బ్రహ్మభోషణి పొందడానికి ఏ వస్తుంది, మనకి కొంతితనం పని మనకి కొంతితనం ఉంటాయి, ఆ కొంతితనం ఉంటే తగ్గించుకోవాలి, కొంతమంది ద్వేషంగా ఉంటాయి, ఆ ద్వేషం ఉంటే తగ్గించుకోవాలి, కొంతమంది అతికోపం ఆ మాట్లాడితే కోపం వస్తూ ఉంటుంది, చిరాకు వస్తుంది, విసిగి వస్తున్నాయి, అన్నీ ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి. మనం జాగ్రత్తగా చూసుకునే ఈ దురలవాటుని, ఈ దుర్మణాలు అనేక వందల జాగ్రత్త నుంచి వస్తాయి నాకు, అమ్మ ఈ దురలవాటు నుంచి నేను విడుదల చెయ్యాలి, ఉపాధ్యం చేయాలి. ఈ తొమ్మిది రోజులు, ఈ తొమ్మిది రోజులు అవ్వాలి, నవరాత్రి రోజులు అవ్వాలి నుంచి విజయదశమి రోజు కొత్త వాళ్ళు నీకు వస్తాం, వచ్చాం ఈ దురవాటాన్ని బయటికి పోవాలి, మంచి అలవాటు పరిచయం చేసుకోవాలి. దురాచారాలు ఏమున్నాయి, దురవాటాలు ఏమున్నాయి, మనకు పరిచయంలు ఏమున్నాయి, వీక్ పాయింట్స్ ఏమున్నాయి, అన్నీ చూసుకోవాలి. గాంధీ గారు ఎలా, గాంధీ గారికి అపకారం చేసిన వాళ్ళు ఉన్నారు, ఉపకారం చేసిన వాళ్ళు ఉన్నారు, మహాత్మా గాంధీ అది ఒక చెప్పుకోవాలి. ఉపకారం ఒకే మనిషి నాకు ఉపకారం చేయొచ్చు, అపకారం చేయొచ్చు, ఆ ఉపకారం జ్ఞాపకం పెట్టుకోవాలి, అపకారం పెట్టుకోవాలి. ఉపకారం జ్ఞాపకం అంటే కృతజ్ఞత కలిగి మనిషిది, అపకారం జ్ఞాపకం వస్తుందంటే పాపం వస్తుంది, ద్వేషం వస్తుంది, మరి నేను నా పట్టణం పోతాను. అంటే దేవుడి నవరాత్రులకి అయితే ఏం చేయాలంటే ఎవరి మనకు అపకారం చేస్తుంది మర్చిపోవడానికి, ఉపకారం చేస్తుంది జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి మళ్ళీ అవయాలు ఏమున్నాయి చూసుకోవాలి. అంటే చిన్న మనకైనా తింటే చాలండి పునర్జన్మ, పునర్జన్మ చేసేటువంటి ఒక దేశం అంటే చాలే పునర్జన్మ వచ్చేస్తాం. మనం ముఖ్యంగా దేవుని ప్రార్థించవలసింది ఏంటంటే మన మనసులో లోపాలతో జాగ్రత్తగా చూసుకుని ఆ లోపాలను తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ దేవ నవరాత్రిలో మనం చేయవలసిన పనాలి. విజయదశమి రోజున ఎవరైతే చాలా మంది విజయదశమి రోజున అన్ని పనులు ప్రారంభిస్తారు, విజయదశమి రోజున ఏ పని చేసినా మంచిదే. ఈ తొమ్మిది రోజులు మనం సర్వం చేస్తేనే విజయదశమి రోజున విజయం మనం, ఆ తొమ్మిది రోజులు అప్పుడు కొత్తవారం పోతాం, పాతవారం పోతాం, కొత్తవారం చూసుకోవాలి. అది అమ్మని ఆరాధించాలి, ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మని ఆరాధించాలి. అయితే మన జాగ్రత్తగా ఉంటాయి. ఒక కృష్ణ భక్తులు అది ప్రభు పదాన్ని ఆయన కృష్ణ భక్తుడు ఒక ఆయన ఉండవారు, ఆయన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ చాంటిని ప్రపంచం అంతా వ్యాప్తి చేశాడు కృష్ణ భక్తుడు. కృష్ణ కంటే అదే కృష్ణ ఉద్యమానికి ఎక్కువ ధనం సంపాదించాడు. ఆయన తెలుసు వేదాంత ప్రభుత్వాల వేదాంత ఏదా అంటారు. ఆయన ఇప్పుడు పోయారంటున్నాయి అన్నమాట. సమావిష్టి ఇప్పుడు మహాసమాధి అయిపోయారైనా ఆయన సమాధి ఇక్కడ ఇప్పుడు ఇంతకీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చెప్పారు నేను సన్యాసి అంటే కూర్చో ఆయన ఏమన్నారంటే అన్ని పరిచయ భావన మా ఆవిడ జరిగారు. ఆ ఆవిడకి అన్నింటికంటే టీ అంటే ఇష్టం అంటే ఆ టీ కూడా తన ఇంటికి రాకపోతే మామూలుగా ఆ రోజు చాలా పెద్ద అతను గాలి అని అనిపిస్తారు. అంత గొడవ చేసిన నా భార్యమే నాకు మా అమ్మగారిని కోరలేదు. అది ఖర్చు మనిషి అది నేను తగ్గించుకోలేదు. అలాగే సత్యం పేవడం నాకు భాగవత అంటే చాలా ప్రభుత్వాలు చెప్పారు. నాకు భాగవత అంటే మహాభాగవతం భాగవతం అంటే నాకు బాగా ఇష్టం. ఆ భాగవతం కనీసం ఒక పేజీ రెండు పేజీలైనా చదివండి. ఇంత టీపుడు అయిపోయినా నేను చెప్పలేదంటే అర్థం అంటే ఇంటి రోజులు టీపుడును చేరబెట్టాను. టీపుడు చేయకపోతే అవన్నీ పెద్దకూడదు. ఇంకా టీపుడు లేదు అది టీ అంటే బాగా ఇష్టం ప్రభుత్వాలు బాగా ఆవిడ దగ్గర డబ్బు లేదు. ప్రభుత్వాల దగ్గర డబ్బు ఉంది ఆవిడ పక్షం పక్షంలో ఆవిడ దగ్గర డబ్బు లేదు. డబ్బు లేకపోతే ఏం చేసినంటారు భాగవతం అమ్మేసి టీపుడు కొనేసి భాగవతం అమ్మేసి మా ఆవిడ టీపుడు కొనేసి ఎందుకు వచ్చాను భాగవతం స్నానం చేసి ఈ భాగవతం అధ్యయనం చేసుకుంటే బాగా జరిగారు భాగవతం కనపడుతున్నాడు మా పూజ జరిగింది భాగవతం అమ్మలేకపోయిన నా టీపుడు కోసం అప్పుడు మంచిగా భాగవతం అంటే అంత ప్రీతి ఎంత ప్రీతి అంటే ఆయనకి బంధువుడు కంటే స్నేహితుడి కంటే కుటుంబ సభ్యుడి కంటే ఆయనకున్న ధనం కంటే ఆయనకున్న ఉద్యోగం కంటే అన్నింటి కంటే ఇక్కడ పరమ ప్రీతి భాగవతం. ఇంకా భాగవతం ఎప్పుడైతే అన్వేషణలో దీ కోసం నాకు పూర్తి వైదాన్ని వచ్చేస్తుంది. ఎలా ఏదో వంతు పెట్టి ఇంట్లోంచి బయటకు వచ్చి సన్యాసం పుచ్చుకుని ప్రపంచం లేదు. ఆయన సన్యాసం పుచ్చుకోవడం వల్ల భగవంతుడి ప్లాన్ ఎలా ఉంటుందంటే ప్రపంచంతో కూడా కష్టపడి రావచ్చు. అదే కృష్ణ ఉద్యమం అనుకో ఈ రోజు ఇతర దేశాలపై వ్యాపించడం కారణంగా ఒక అసలు భారీ సహకారం చేస్తున్నాయి. ఆ భారీ సహకారం చేసి నేను సన్యాసం ఉంచుకో అంటే అది సన్యాసం ఉంచుకోవడం జరుగుతున్నాను. అంటే మీకు ఎందుకు చెప్తున్నాను ఇంకా ఎప్పుడు భక్తి నాకు ఎదురు ఉంటే ఏంటి అది కోసం భాగవతం అనేసి బుద్ధి మాకు ఎదురు ఉందనుకోండి అది చెప్తున్న విషయం ఉందనుకోండి అది తొలగించుకోవడానికి ప్రయత్నించాను. సరే ఇప్పుడు ఏ నవరాత్రుల సందర్భంలో దేవుని ఆరాధిస్తున్నా దేవుని ఆరాధించిన విష్ణువుని ఆరాధించిన ఎవరమ్మా శివుని ఆరాధించినా ఎవరిని ఆరాధించినా వాళ్ళు గుర్తు పెట్టుకోవడమా మన మనసుని బాగు చేసుకోవడం ఇందులోనే క్రమం మనం ఉపాసన దానికోసమే మన మనసుని బాగు చేసుకోవడం ఉపాసన యొక్క లక్ష్యం. ప్రభుపాదాన్ని కూడా ఎప్పుడైనా మన చరిత్రంపులు వస్తున్నాయనుకోండి నాకు ఎప్పుడైనా ఊహ వచ్చిందనుకోండి ఇంకా ప్రభుపాదం అంటే వాళ్ళు మనకు ఎప్పుడైనా ఊహ వచ్చిందనుకోండి ఇంకా ఉంటే సింపుల్ బేసిన్ వేస్తాం రెండు వేస్తాం రోడ్డు చెప్పిన వేస్తాం అక్కడ మీరు మూడే వేసినా మీకు ఏమైనా చరిత్రం కష్టంగా చరిత్ర అనేది ఉంది ఈ మాట ప్రభుపాదం చెప్పాడు హైదరాబాద్. అంటే ఇప్పుడు దేవినారాధ సందర్భంలో మనం చేసేది ఏంటంటే అభ్రాచారం నుంచి జనరాత్రుల నుంచి దుర్గుణాల నుంచి జన్మ జన్మ నుంచి పెరిగి పెరుగుతున్నటువంటి తలంపుల నుంచి చెడు తలంపుల నుంచి విడుదల పొందడానికి మనం సాధన చేయాలి. ఈ నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రుల్లో అంత ఉపయోగించబట్టి మన మాట మనసు వస్తుంది మన ఉపయోగ ప్రసాదం వస్తుంది ప్రసాదం అయిపోతుంది. ఆ ప్రయాత్రులు కూడా దేవి నవరాత్రులు చేస్తారు. భగవంతులు ఏ రూపమైన ఇందులో ధ్యానం పెట్టుకోవాలి మనం ఏ రూపమైనా ఆరాధించవచ్చు. మనం ఆరాధించే మంత్రం యంత్రం మంత్రం మంత్రం ఏది ఏకిష్టం కృష్ణదేవుడు ఉంటాడు మంత్రం మనం ఆ దేవతని ఎలా ఉపాసించాలని సాధన దేవుని శ్రీచక్రాన్ని మనం ఆరాధిస్తే దేవుని ఆరాధించినట్టు అంటే శ్రీచక్ర రూపాయి అవుతుంది అది ఎంత శ్రీచక్రం యంత్రం ఎన్నే మన విగ్రహానికి ఇవన్నీ కూడా మన నవనిగ్రహానికి ఇంద్రియ నిగ్రహానికి రాజకీయ తగ్గించుకోవడానికి మన హృదయాలను గెలిచి మన హృదయంలో కోట మన హృదయంలోంచి పరిచయం అతి నుంచి మనం బయటపడటానికి పరిశ్రమ చేయడానికి సాధన చేసి ఈ దేవి గౌరవాల్సిన ఉన్నటువంటి అమెరికా చేసేస్తాడు. లౌడి రెండు నెలలుగా ఆక్రమంలో ఉంటున్నాడు మనం ఇక్కడ సెలవు తీసుకుంటున్నాడు. నేను ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాను. ఈ రోజు నా యాక్టివ్ విషయం మాకు అమెరికా వెళ్ళిపోతున్నాం. నేను రాత్రికి వెళుతున్నాను. ఇక్కడ నుంచి విడిచిపోవడం కష్టంగానే ఉంది. సత్పురుషుల సహవాసంలో ఒక దోషం ఉంటుంది అంటే అంటే ఒక ఆక్టివ్లో కొంచెం ప్రయాణం సన్నిధిని చేరిపోవడం మిగతా స్వప్నం. అంటే మీ ఇక్కడి నుంచి విడిచిపోవడం కష్టంగా ఉంది. కనుక అమెరికా వెళ్ళవలే, నేను అమెరికా వెళ్ళవలే, సద్గురు సందేశాన్ని అర్పిస్తున్నాను. ఆ కథకారి మాటలో చివరి మాట, ఏమన్నా కొంచెం మంచి మాటలు ఏదో నాకు చెప్తానని అనుకుంటున్నాను అని చెప్తే, వాడు జ్ఞాపకం ఉంచుకోండి, మంచి మాటలు వినాలనే బుద్ధి పుణ్యబలం లేని వాడికి అది ఉండదు. పుణ్యబలం లేని వాడికి మంచి మాటలు వినాలన్నాడు. పుణ్యబలం లేని వాడికి మంచి మాటలు మరణం చేయాలన్నాడు. పుణ్యబలం లేని వాడికి మంచి మాటలను ఆచరించాలన్నాడు. ఆ పూర్వజన్మ పుణ్యం లేకపోతే, వాడి పూర్వజన్మలో ఎంతో కొంత సత్కర్మ చేసి ఉండకపోతే మంచి మాటలు శ్రవణం చేయాలని తలపుకోవడం పడతారా? బ్రహ్మమహర్షి గారు చెప్తారు, 100 సంవత్సరాలు జీవించి ఆత్మ గురించి ఒక మాట కూడా, ఆత్మ జ్ఞానం మాట్లాడలేదు, సాధన మాట్లాడలేదు, ఒక మాట కూడా శ్రవణం చేయకుండా, ఒక మాట వినాలనే తలపు కూడా లేకుండా శరీరం నుంచి చెప్తారు. మొత్తం ఆ జన్మలన్నీ ఉండాలని చెప్తారు, సాధన మాట్లాడలేదు. అసలు ఆ జ్ఞానం పొందాలి అనే తలపు కూడా రావాలని మన దేశ బట్టి చనిపోతారు. ఇందులో కూడా చాలా జాగ్రత్తగా, ఆ గురువు ఎప్పటికప్పుడు గురువు యొక్క మార్గదర్శకం, గురువు సలహా అవసరం, గురువు సహాయ సహకారం ఈ సాధకత అవసరం. అంటే సత్వ సందేశాన్ని అర్థిస్తున్నాను, నా గురించి నాకంటే నేతే నా గురించి ఎక్కువ తెలుస్తుంది, మరి గురువు దేవుడికి తెలియకపోతే ఎవరు తెలుస్తుంది, నా గురించి మాకంటే కూడా భగవంతుడికి ఎక్కువ తెలుస్తుంది, మన గురించి మాకంటే కూడా భగవంతుడికి ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి నేను వారికి దూరంగా ఉన్న రోజుల్లో నన్ను ఆదుకున్నాను. నేను మీ మీద దూరంగా ఉన్న రోజుల్లో నేను ఏదైనా ఆచరించుకోవడానికి, నేను మరణం చేసుకోవడానికి ఏదైనా అతను మంచి మాటలు చెప్పడని ఈ లౌడి అడిగాడు. భగవాన్ ఏమన్నారంటే, నువ్వు ఎక్కడో గురువుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నో, గురువుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తావు, అంతా ఉన్నది ఆత్మే, అంతా ఉన్నది చైతన్యం, ఆ చైతన్యమే గురువు. నీ లోపల నీ లోపల ఎవరైనా ఉన్నవాడు ఆత్మ చైతన్యం, అది గురువు. దాన్ని విడిచిపెట్టి నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాము, గురువుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావు. నిజమైన గురువు నీ ఉడమిలో ఉన్నవాడు, ఆ నిజమైన గురువు ఆత్మ. వాడు నీ లోపల ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నీ కూడా ఉన్నాడు, నీ లోనే ఉన్నాడు. నిజానికి నీ ఉదయంలో ఉన్నవాడు ఆయనే, ఆయనే సత్యం, ఆయనే ధర్మం, ఆయనే ప్రకాశం, ఆయనే వెలుతురు, ఆయనే శాంతి, ఆయనే ఏకం, ఆయనే వివేకం, ఆయనే ఆనందం. అంతా గురువే. గురువు అంటే ఆనందం, గురువు అంటే శాంతి, గురువు అంటే జ్ఞానం, గురువు అంటే ఆనందం, గురువు అంటే ఉండదు, ఎప్పుడు ఉండేది గురువు. అంటే ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, దేవంతుడు సంబంధం లేకుండా ఉంటుంది. ఈ దేహానికి లోపల ఆత్మకి ఎట్టి సంబంధం లేని లేదు, ఈ శవానికి దానికి ఎట్టి సంబంధం లేనిది. దేహం లోపల నేను ఉన్నాను, దేనికి లోపల ఉన్నాడు, నీ లోపల దేహానికి లోపల ఉన్నాడు, దేహానికి బయట ఉన్నాడు, కానీ దేహంతో ఎట్టి సంబంధం లేకుండా ఉన్నాడు వాడు దేవుడు. నేను పుట్టాను అనుకున్నాడు ఎవడు దేవుడు కాదు, ఆత్మ పుట్టదు, ఆత్మే దేవుడు. పుట్టిన వాళ్ళు కనిపిస్తుంది అంటే కృష్ణుడు కూడా చతుర్భుజాలతో దర్శనం ఇచ్చాడు ఎవరికి వస్తుంది వాడికి ఎక్కడ మొదలైన మొదలలో చతుర్భుజాలతోనే దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చాక మోడీగా మారాడు, ఒక మాటలు బాధ్యత అనుకుంటారు నాయుడు మహావిష్ణువు అని చెప్పడం కోసం ముందు చతుర్భుజాలతో దర్శనం ఇచ్చి అప్పుడు కలకాలిగా మారాడు. అంటే జాతీయ వస్తువులు మోహంలో పడకుండా ఉండడం కోసం, నా అబ్బాయి నా అబ్బాయి అనుకుంటారు, మీరు మహావిష్ణువు అని తెలియజే మన ఉద్దేశంగా మీరు మహావిష్ణువు యొక్క దర్శనం ఇచ్చి అప్పుడు చిన్నపిల్లవాడి కింద మారాడు. అదే నీ లోపల ఉన్నది ఆత్మయ్య ఉన్నాడు, నీ లోపలే సత్యం ఉంది, ఆ సత్యమే గురువు, ఆ సత్యమే గురువు. భగవంతుడు లోపల ఉన్నాడు, కానీ భగవంతుని ఆరాధించడం ఆరాధించడం ఆరాధించగా ఆయన గురురూపం ధరించి వస్తాడు. మనలో ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాన్ని మనకి టీచ్ చేసి బోధించి ఒక మానవ రూపం ధరించి వచ్చి బోధించి బోధించడానికి కాకుండా పరజాతులకి బయటకు వచ్చే శక్తినిచ్చి ఆయన సన్నిహితనిచ్చి అనుగ్రహిస్తాడు వాడి. అది గురువు నీ కూడా ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు. అది నువ్వు బయట వెదడటం మానేసి లోపల వెలిగితే లోపల దేవుడు నీకు తెలుస్తాడు. మనకి బయట చూపు అలవాటు పడుతుంది, చర్మ దృష్టి అలవాటు పడిపోయింది, మనకి బాహ్య చూపు కానీ లోచూపు లేదు. లోచూపు ఉన్నవాడికి వివేకం తిరుగుతుంది, సూక్ష్మ దృష్టి ఎదుగుతుంది, సూక్ష్మ దృష్టి వస్తుంది, సూక్ష్మ బుద్ధి కలుగుతుంది. సూక్ష్మ బుద్ధి అన్నా వివేకమన్నా తెలివన్నా ఇవన్నీ ఒకటి. సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి వివేకం ఉంటుంది, సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి తెలివి ఉంటుంది. బుద్ధి సూక్ష్మది ఎవరికైతే ఉందో వాడికే వివేకం ఉంటుంది, బుద్ధి సూక్ష్మది లేని వాడికి వివేకం ఉండదు. కానీ లోచూపు ఉన్నవాడికి తెలుసు, లోచూపు ఉన్నవాడికి సాధన మహస్యం తెలిసిన వాడికి ఎలా సాధన చేయాలో తెలుస్తున్న వాళ్ళు వారి బలహీనతను వారు చూస్తాను అందులోకి విడుదల పొందడానికి అనుగ్రహంగా ప్రయత్నం చేస్తా ఉంటారు. ఆ లోచూపు అలవాటం కూడా ఈశ్వరుని అనుగ్రహం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి, లోచూపు రావడం గురువు అనుగ్రహం లేకపోతే సాధ్యం కాదు. చోటి నా గురించి నన్ను విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతా అన్నావు. నిజమైన గురువు నీ హృదయంలో ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, లోపల ఆనందం ఉంది, శాంతి ఉంది. మన దాకా నీ హృదయంలో ఉంది, బయట ఏమీ లేదు. బయట ఏదో ఏమీ లేకపోయినా ఏదో ఉందా అనే ఉందా అన్నట్టుగా నీ కనిపించడానికి ఆనందం ఉంటాడు. మనస్సు విషయాన్ని చింతిస్తూ ఉంటుంది, ఆత్మ చింతిస్తుంటే మోక్షాన్ని పొందుతాడు, విషయాన్ని చింతిస్తుంటే సంబంధం పడతాడు. కృష్ణుడు చెప్తాడు, సముద్రంలో ఉన్న పోరాటీ, సముద్రంలో ఉన్న పడవకి గాలివాన వచ్చినప్పుడు ఆ పడవ పరిస్థితి ఎలా ఉంటుందో, విషయాన్ని చింతించే జీవుడి పరిస్థితి కూడా ఎలా ఉంటుందని భగవద్గీత చెప్తాడు. భగవద్గీత ఎవరు చెప్తారు? కృష్ణుడు చెప్పాడు అనుకుంటున్నా. కృష్ణుడు చెప్పలేదు, ఆత్మ చెప్తాడు. ఏమని చెప్తుంది? ఆత్మని ఎలా కొన్నాడో ఆత్మ చెప్తుంది. అది భగవద్గీత లోపల పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన చూడ అనుబంధం పెట్టుకోబోయా సందేశం అంటే ఒక్కసారి ఆ నిరంతరము లోపల ఆత్మ నిరంతరము నీకు చెబుతా ఉంటాడు. వినే బుద్ధి, వినే తెలివి, వినే వివేకం నీకు ఉంటే నేను చెప్పటానికి నీ లోపల ఉన్నవాడు చెప్తా ఉంటాడు. సందేశమో లోపల ఉన్నవాడు సందేశం ఎప్పుడూ నీ లోపల ఉన్నవాడు మాట్లాడుతూనే ఉంటాడు. ఉదాహరణకి పని చెయ్యవో పని చెయ్యాలనుకున్నా ఒకసారి పని మూసుకునేవాడు, ఈ పని మనం చేయదగిందా చేయకూడదా, ఇది సత్కర్మ నిషిద్ధ కర్మ, చేయవలసిన కర్మ చేయకూడని కర్మ అని లోపల ఒకసారి మనం లోపలికి చూసుకుంటే లోపల భగవంతుడు మనకి ఆ పని చేయకూడదో చేయవలసిందో చెప్తా ఉంటాడు. ఆ చెట్టువాడిని లోపల ఉన్నాడు పోయా నేర్చుకు చేయబోతున్నటువంటి చెట్టువాడిని లోపల ఉన్నాడు. ఇప్పుడు మన ప్రశాంతంగా కూర్చొని ఏదో ఒక పని చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఇది చేయటం మంచిదే మంచిది కదా. ఈ పని చేయటం వల్ల మనకు ఉపకారం, సమాజానికి ఉపకారం. సమాజానికి చేయటం మనకి చేయటం, ఒక పని చేసేటప్పుడు సమాజానికి చేయటం నీకు చేయటం మన హృదయం చెప్తాం. కానీ హృదయం చెప్పిన మన వాసన వినదు. ఇది మీకు గమనించవలసింది. ప్రతి వాడు మంచిగా చెబుతుంది కానీ వాసన వినదు. అంటే నీకు వాసన క్షయం పూర్తిగా నశిస్తే కదా నీకు మోసం కాదు. మన అల్లుడు మూర్తిగా అడిగా ఏంటంటే రామ భాషలో పోకటలేదు, పోకటలేదు, పోకటలేదు వస్తున్నాడు, పోకటలేదు అంటారు. కోటలేదు చేయకపోవాలి, కోటలేదు చేయకపోవాలంటారు, కోటలేదు ఏంటారు. కోటలేదు అంటే దేహము నేననే భావన పోగట్టలేదు, నువ్వు ఆత్మ కానీ దేహాన్ని ఆత్మ అంటున్నా అదే పోగట్టలేదు. ఇప్పుడు నీకు లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, అందరి లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడు మాట వదిలేదు, అందరి లోపల ఒక వ్యక్తి ఉన్నాడు. నీ దేశంతో నీ దేహంతో నీ పేరుతో కలిసి ఉన్నాడు వ్యక్తి. అందరి లోపల వ్యక్తి ఉన్నారు, వ్యక్తిగతమైన మనస్సు అందరిలో ఉన్నది. మీ లోపల మనస్సు మీ దేహంతో కలిసి ఉంది, మీ పేరుతో కలిసి ఉంది, నన్నతో దాన్ని కలిసి ఉంది. లోపల వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి లేకుండా తలపు రాదు ఆలోచన కాదు. లోపల వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎవడు దేహము నేననే ప్రథమ తరం. ఆ ప్రథమ తరం దేహము నేనే బుద్ధి, ఆ శవ బుద్ధి, ఆ దేహ బుద్ధి ఉండే వాడే వ్యక్తి. దేహానికి పరిమితమైనటువంటి బుద్ధే వ్యక్తి. ఆ వ్యక్తి ఉంటే తలంపులు వస్తాయి, ఆవిడ లేకపోతే తలంపులు, అనే తలంపులే జీవితం, అనే తలంపులే. తలంపు కాదే అదృష్టం తలంపు, దురదృష్టం తలంపు, పుట్టిక తలంపు, చావు తలంపు, రోగం తలంపు, దారిద్ర్యం తలంపు, ధనం తలంపు, అది జీవితంలో అన్ని తలంపులు. తలంపులు లేనిది సంతోషం. అదే నీ గురువు వాడి ప్రజల్లో ఉన్నాడు, వాడు చెప్పింది విను సరిపోతుంది, కానీ వాడు చెప్పింది వాసనలు వినలేవు. అది ఇప్పుడు అర్జునుడు అంటాడు, ఏదైనా పని చేసినప్పుడు ఈ పని నాకు పొరపాటు, నేను పొరపాటు నాకు తెలుస్తాను, నా హృదయం చెప్తాను నీ పొరపాటు కానీ చేస్తూనే ఉన్నాను, దానికి కారణం ఏమిటి అని కృష్ణుని అడిగాడు అర్జునుడు. అడిగితే దానికి రెండే కారణాలు, ఒకటి కోరిక, రెండు కోరిక ఆశ వడ్డీ ఎక్కువ వస్తున్నాయంటే అసలు పోవటం, కొంతమంది ఎక్కువ ఆశ కంటే ఉన్న సంసారం పోగొట్టుకుంటాను. ఒకటి కోరిక, రెండు కోపం. ఆ కొరత ఉన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? భగవంతుడు చెప్పింది వినో, పట్టించడం మాట వినపడి మరొకటి నీకు లోపల గురువు ఉన్నాడు, నీ లోపల వాడు చెప్తూ ఉంటాడు, వాడు చెప్పింది వినవు, వాడు చెప్తూ ఉంటాడు. నీక నీ లోపలాంటి కోరిక, నీ లోపలాంటి కోపం ఆ ఈశ్వరుడు చెప్పిన మాటలు వినవు. అంటే వాసన యొక్క వ్యాపం, కోరిక యొక్క వ్యాపం, కోపం యొక్క వ్యాపం ఆ ప్రమాణంలో చెప్పకపోతావు. కానీ లోపల దేని గురించి ఏమీ చెప్పటం లేదనుకోవటం లేదు అని చెప్తున్నాడు. అది చెప్పి అటువైపు నువ్వు ముఖం అది చెప్పవచ్చు. ఏం చెప్తున్నావు? కోపం యొక్క వ్యాపం, ద్వేషం యొక్క వ్యాపం, కోరిక యొక్క వ్యాపం, ఉద్రేకం యొక్క వ్యాపం. కొంతమంది ప్రతిదానికి ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడిపోతారు. అప్పటికేదైనా కోరిక మంచి మంచి చెప్పిన అనుకో, దానికి కోపం ఉద్రేకపడిపోతారంట. మీ పిల్లలు జాగ్రత్తగా చదువుకోవాలని చెప్తారనుకోండి, దానికి కోపం వచ్చేస్తాను. జాగ్రత్తగా చదువుకోవాలని చెప్తాను, దానికి కోపం వచ్చేస్తుంది. ఇంట్లో ప్రతిదానికి అందరికీ కోపాలి, కారణం లేకుండా కోపం వస్తుంటే, ప్రతిదానికి ప్రతిస్పందన వస్తుంటే అనుసరం లేకుండా ఉద్రేకపడిపోతుంటున్నారు. లోపల నాకు పాపం ఎక్కువ ఉందని అర్థం, అది నాకు తెలియటం లేదు. ఆ పాపాన్ని జైమి నవరాత్రిలో సాధన చేస్తూ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఆ అందరికీ శాంతిగా ఉండాలండి. ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేకపోతున్నాం? పాపమే కారణం. అందరికీ శాంతిగా ఉండాలండి. సుఖంగా ఉండాలండి కదా, మరి సుఖంగా ఉండగలుగుతున్నాము, శాంతిగా ఉండలేకపోతున్నాం కదా. ఎందుకు ఉండలేకపోతున్నాం? ఉండాలి ఉంది మనకి, కానీ ఉండలేకపోతున్నాం. అదే పాపం. ఆ పాపము అని చూడండి, అధ్యక్షం తీసే ఏమవుతుంది? పాపం అధ్యక్షం తీసేస్తే పాపం. పాము కంటే ప్రమాదం, పాము కంటే ప్రమాదం ఉంది పాపం. ఎందుకంటే పాము కలిస్తే పెరిగిన వస్తే చచ్చిపోతుంది. ఈ పాపం కొన్ని లక్షల జనాలకి పునర్జన్మ, లక్షల జనాలకు పునర్జన్మ. అదే మధ్వాచార్య గారు చెప్పారు. మధ్వాచార్యులు ఏం చెప్పారంటే, ఈ శరీరాన్ని ఇలా పురికినేస్తే ఆ శరీరం అక్కడ చూడే శరీరం కూడా వదిలిపోతుంది మీకు. కానీ ఆ పాపమైన దోషం ఏదో ఉంటే కొన్ని లక్షల జన్మలకు అది నేను పునర్జన్మకి ఏ చూస్తుంది. ఇప్పుడు ఎవరికైనా హృదయపూర్వకంగా మనం మంచి చెప్తున్నాను చూస్తున్నాను చాలా మంది విషయంలో, హృదయపూర్వకంగా వాళ్ళని ప్రేమించి మంచి చెబుతున్నాం అప్పుడు మన శత్రువుడు అనుకుంటున్నారు. శత్రువుడే చాలా తప్పు కాదు. లోపమా వారిని ఏమనుకోవడం, మనం హృదయపూర్వకం ఎవరు మంచి చెప్తాం అనుకోండి, ఆ మంచి చెప్పేందుకు శత్రువులు అవుతున్నాం. మరి కాదండి, వాళ్ళు కూడా పొరపాటు కాదు, వాళ్ళు నా పాపం, ఆ పాపమే దోషం. అదే నేను చెప్పి నువ్వు ఎంతంటే లోపల చెప్పుకోవడం ఉన్నారు కదా, భగవాన్ చెప్తున్నారు నా గురించి చేయకపోతున్నావు అనుకోకుని నువ్వు నేను చెప్పుకో, నీ కూడా ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, నీ పైన ఉన్నాడు, చిన్నలో ఉన్నాడు, నీ కంటే ముందే కూర్చుంటాడు అమెరికాడు. చెప్పేవాడు ఉన్నాడు, ఏవాడు కనపట్టలేదు, వినాలి కదా. అది పైగా నువ్వు వినపడా, నేను వదలగలరు, అదే దేవుని దయ. అదే భగవంతుడి దయ, మీరు వినపోయినా మిమ్మల్ని దానిపై దయగానే ఉంటారు. ఏం చేత రియాక్ట్ అవ్వడం చెప్పండి. మీరు ఎంత బయట బాగున్నా వీళ్ళు కూడా నాకేంటి, ఎందుకు భగవంతుడు రియాక్ట్ అవుతారు? భగవంతుడు పాపం ఈ పిల్లలకే ఒకసారి ఏదో చెప్తారు, మా పూజ పోతారని మా ఏదో చెప్పింది చెప్పారు కుమారు కూడా మాకు. మీ ఇంట్లో పిల్లల విషయం వచ్చిపోతారండి, మనం ఏం చేస్తాం మనం చెప్పేది ఏదో చెప్తాను సార్. భగవంతుడు మీరు విన్నా ఎవరికైనా చెప్తాను అంటారు. వినటానికి నీకు విసుకురావు కానీ చెప్పడానికి ఆయన విసుకులేదు వాడు దేవుడు. అంటే భగవంతుడికి ఎందుకు విసుకురావు కాదు? దోషరహితుడు నాతో ఐక్యమైన నిశ్చాంతమైన కుమారుడైనా చదవాలి. ఏ రకమైన దోషం, ఏ రకమైన బలహీనత, ఏ రకమైన మైనస్ పని తెలియని వాడు ఒక భగవంతుడు ఉండడం మాత్రమే. సూర్యుడికి శ్రీడు ఎలా ఉంటుందో తెలియదు, దేవుడికి దోషం ఎలా ఉంటుందో తెలియదు. అదే ఏ రకమైన దోషం లేదు, ఒక భగవంతుడు ఒకరు మాత్రమే. నువ్వు నన్ను ఆక్రమించుకుని దోషం అడిగితే నీవు నాతో ఐక్యమై దోషం ఎలా ఉంటుందో తెలియని వాడు నువ్వు, నాలో ఐక్యమైనప్పుడు కదా ఎప్పుడు ఆనందం. పాప రహిత స్థితి, ద్వేష రహిత స్థితి, దోష రహిత స్థితి, అజ్ఞాన రహిత స్థితి మరి పొందినప్పుడు ఆనందం హృదయంలో ఆనందం పొంగుతుంది. సాయంత్రం రంగము ఉంచుతుంది మన హృదయంలో ఎట్టి దోషము లేదనుకోండి. గాంధీ గారు అర్థం లేదు, మీరు ఈ పుస్తకం ఎలా చదువుకుంటున్నారు, నా హృదయం కూడా ఎలా ఉండాలి. అర్థం మురిగ్గా ఉంటే మన ముఖం అందులో కనపడదు. అలాగే నీ మనస్సు మురిగ్గా ఉంటే నీ హృదయంలో దేవుడు ఉన్నా నీకు వ్యక్తం కాదు. మనస్సు కూడా అర్థం లాంటిది. మీరు ఇంట్లో పొద్దున్నే లేవగానే అర్థం చూడటం మంచిది, జ్ఞానానికి మంచిది, సంపదకి మంచిది. మీ ఇంట్లో అర్థాలు ఉంటాయి కదా, అర్థాలు అంటే చిన్న చిన్న అర్థాలు అక్కడ మీ బీరు వాళ్ళకి అర్థాలు ఉంటాయి కదా. మీరు లేవగానే అర్థాన్ని చూస్తే, పొద్దున్నే లేవగానే మీరు అర్థాన్ని చూస్తే భౌతికానికి మంచిది, ఆధ్యాత్మికానికి మంచిది. మీకు అది శాంతి వస్తుంది, ఇది మీకు పైసలు కూడా వస్తాయి కావాల్సింది. అంటే అర్థం అర్థం నిర్మలంగా ఉన్నప్పుడు, అర్థం శుద్ధంగా ఉన్నప్పుడు నీ ముఖం ఎంత బాగా కనిపిస్తుందో, నీ మనస్సునే అర్థం శుద్ధంగా ఉన్నప్పుడు కూడా నీ హృదయంలో ఉన్న వస్తువు అంత చక్కగా నీకు ప్రతిబింబిస్తుంది, అంత చక్కగా నీకు గోచరిస్తుంది. ఈ సాధనాన్ని మనస్సును సరి చేసుకోవడానికి, మనస్సును బాగు చేసుకోవడానికి మనోనిగ్రహమే శాస్త్రం యొక్క సారం. మనోనిగ్రహమే భగవాన్ చెప్పారు, ఎవరు నాలుగు వేలకు అధ్యయనం చేసినా నేను అనే తలంపుడైన స్థితిని పొందటమే నాలుగు వేలమైన సారం. నిజమైన నేను ఒకటే తలంపుడు లేనిది, నిజా నేను గమనైన దేహంతో తలాక్షన్ పొందినది తలంపే. ఎవరంటారు ఏంటో నీ దేహాన్ని చూసారు గోడచ్చిపోతున్నావు, ఏం చచ్చిపోతున్నావు, చచ్చిపోతున్నామంటారు. ఈ గొడవ దేహం లేకపోతే ఉండలేమో అనుకుంటున్నావు, దేహం చచ్చిపోయిన ఉండలేమో అనుకుంటున్నావు. ఇప్పుడు దేహం చుట్టూ తిరుగుతూ ఉంటావు, నా ఒళ్ళు నా ఒళ్ళు నా ఒళ్ళు అని తిరుగుతారు. నా శరీరం నా శరీరం, నా శవం నా శవం అని తిరుగుతావు. శవం మీద ఏడు వాళ్ళు ఎవరిని మాట్లాడినావు ఏంటో, శవాన్ని ఏం చేసుకుంటారు? ఊరికే శవం నా శవం నా దేహం నా దేహం నా ఇది రాజేట దారిద్దరు. మీరు దేహం లేదు కదా, నీకు మీ దారిద్దరు అసలు మీ దేహాన సమస్య గొడవలేదు. అది మీరు అశాంతిగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు. దేహానికి సంబంధించిన ఆలోచన రావడం కూడా లేదు. దారిద్దరు మీరు శాంతిగా ఉన్నారు కదా, ఎందుకు దేహాన్ని చూసి ఎవరు తెచ్చుకుంటున్నారు? అది ఇప్పుడు లేదంటారు భగవాన్. ఎప్పుడు లేదంటే ఈ తలంపు వచ్చాయి కనిపిస్తాం దేహం, దారిద్దరు తలంపుడు,
ఇప్పుడు లేదని చచ్చిపోతే కూడా చచ్చిపోతా అదే గాయమంతలో అసలు నీకు జీవన సమస్య ఏమైనా ఉందో ఏమీ లేకపోతే శాంతిగా ఉన్నావా అశాంతిగా ఉన్నావా, శాంతిగా ఉన్నావు సుఖంగా ఉన్నావా దుఃఖంగా ఉన్నావు సుఖంగానే ఉన్నావు ఏంటి గొడవ నీకు అదే చచ్చిపోతావండి. ప్రభుపాదం చూడండి భార్య ఎన్ని తిట్లని తిట్టినా పెట్టాడు కానీ తన ఇష్ట గ్రంథం అభిమాన గ్రంథం భాగవతంలో చెడుగుడు సన్యాసం పుచ్చుకున్నాడు చూడండి ఇష్టం చూడండి అది భక్తుడు. మామూలుగా వ్యక్తిగతంగా ఎన్ని తిట్లైనా పడ్డాడు భరించాడు అదే భరించాడు కానీ తన అభిమాన గ్రంథం భగవంతుడు భగవంతుడు భాగవతం ఏ కదా ఉద్దేశం ఆ భాగవతం సరి ఎందుకంటే మీ తీపడం కోసం ఇన్సిడెంట్ కోసం సన్యాసం పుచ్చుకున్నాడు ఆయన సన్యాసం పుచ్చుకోవడం కృష్ణ భక్తులు అందరికీ బాగా అది అది శైక్షు చెప్తాడు జరిగేది లేదు జరిగేది కాదు దర్శించారు ఒకసారి జీవితంలో సడన్గా ఏదో సమస్య మార్పు తీసుకొస్తాం ఆ భాగవతం సన్యాసంలో తీసుకొచ్చు జీవితాన్ని టర్నింగ్ పాయింట్ సడన్గా తీసుకొస్తాం. ధన మనిషి గారు కర్ణాకరం ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తాం అనుకుంటే ఈ రోజు వాడికి ఇంటికాడ పనే ఉంది ఎక్కడికైనా పోరాడే నువ్వు యోగిలా కనిపిస్తున్నావు నిజంగా యోగిలా కనిపించడం కదా ఇప్పటికీ యోగి అయ్యి ఉన్నారు అన్నగారు భగవంతుడు నువ్వు యోగిలాగా కనిపిస్తున్నావు చూడటానికి నీ బొట్టు వాడికి ఇంటికాడ పనే ఉంది చదువుతో పనే ఉంది ఎక్కడికైనా పోరాడే అప్పుడు నాకైతే కోపం వస్తుంది భగవాన్ కోపం రాదు ఇంకైతే ఎన్ని చేతురాడు చెప్పండి పాపం నశించు పాపం అంటే నశించకూడదు అంటే ఆత్మజ్ఞానం రాకూడదు పాపం నశించండి అనకండి నశించండి కాబట్టి చదవండి అన్నగారు చెప్పిన నివారణ మనం ఎక్కడికైనా పోవటమే మంచిది కానీ ఎక్కడికి అది నా చలం అది నా చలం అది నా చలం ఎవరు చెప్తారు తమ అభివృద్ధి గురివే ఇది నేను కలిగి ఎవరు వచ్చి ఎప్పుడో నువ్వు అరుణాచలం వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు తన ఉదయం అక్కడ ఈశ్వరు ఎక్కడ ఉన్నాడు నా ఉదయం అన్నగారు పొమ్మంటున్నారు ఎక్కడికి పోవాలి పొమ్మంటున్నారు ఎక్కడికి పోవాలి ఎక్కడికి వెళ్ళాలి పొమ్మంటున్నారు నువ్వు యోగిలా కనిపిస్తున్నావు నీకు ఇంటి కదా పనేమండి ఎక్కడికైనా పోరాడా అన్నప్పుడు ఎక్కడికి పోవాలన్నప్పుడు ఎవరో వచ్చి నువ్వు అరుణాచలం చెప్పలేదు లోపల గురువు ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు జన్మ జన్మ నుంచి వేటాడుతున్నాడు నేను ఉద్ధరించడానికి అంటే ఎక్కడికి వెళ్ళి లోపల నుంచి ఉదయం నుంచి అరుణాచలం లోపల నుంచి లోపల గురువు లోపల ఈశ్వరుడు వేదన దేశాడు నుంచున్నాడు పాత్ర స్టేషన్ అత్యంత వేగంగా పట్టుకొచ్చాను నదిలో వరం వచ్చినప్పుడు నది పైకి ఎంత తీరుగ్గా పట్టుకొస్తుందో మొక్కలు వెనక్కి తిరిగి సోమంగా ఆ నదుల నుంచి అరుణాచలం అంటే వేగంగా పట్టుకొచ్చాను అది జన్మాంతరాలు డెలివరీ కలిగింది డెలివరీ షేప్స్ ఫ్రెండ్స్ ఆ జీవితాలు ఎలా ముగిస్తాయి పరమేశ్వరుడు ఇది మలుపు చెప్తాడు చెప్పడు ముందు మీరు సాధన చేయండి కానీ ఒక పరతత్వం ఉంటుంది మీకంటూ అక్కడే అక్కడ అత్యతమైన శక్తి ఉంది ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు ప్రభు ఉన్నాడు యజమాని ఉన్నాడు అది ముందు మీకంటే ఒక అయ్యే పౌరుడు అంగీకరించండి తర్వాత ఆయన అంగీకరించుకుంటే నేను ఏదో గంట ఎక్కడా ఉంటే సరిపోయి ముక్కులే తయారు చూసుకుంటా ఉంది ముందు అంగీకరించి ముక్కులే తయారు చూసుకోండి మీరు ఒక పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు ఒక అత్యతమైన శక్తి ఉంది ఒక ప్రభు ఒకడు ఉన్నాడు యజమాని ఒకడు ఉన్నాడు ఈశ్వరుడు అనే వాడు ఒకడు ఉన్నాడు వాడికి పుట్టుక చవులతో సంబంధం లేదు వాడు నియమించేవాడు నన్ను ప్రపంచం నియమించేవాడు ఉన్నాడు సృష్టి ఉన్నప్పుడు ఉన్నాడు సృష్టి లేనప్పుడు ఉన్నాడు మనం వాడిని పొంది వాడు స్వరూపాన్ని పొందాడు అదేవిధంగా ముందు ఈశ్వరు అత్యత్తం యొక్క అంగీకారం కాకపోతే ఇది మీరు చిన్న చిన్న సాధన చేసినా ఒంటికి రాలేదు అంటే నువ్వు గురువు నిలిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతావయ్యా సముద్రాన్ని నిలిచిపెట్టి మొదట ఎక్కడికి వెళ్తాయి సముద్రాన్ని నిలిచిపెట్టి కేటాలు ఎక్కడికి వెళ్తాయి కేటాల్లో మీరు తీసేస్తే కేటా ఎక్కడ మూడవలు రెడ్డి చూస్తే కూడా ఎక్కడ నువ్వు ఆత్మ నిలిచిపెట్టి ఎక్కడికి మారిపోతావు గురువు నిలిచిపెట్టి ఎక్కడ అమెరికా వెళ్ళిపోతాను అంటానండి ఉన్నదంతా ఆత్మ అంతటా ఉన్న వస్తువు ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళిపోయేది వండర్ఫుల్ అంతటా ఉన్న వస్తువుకి ఒక చోట నుండి మరొక చోటకి అలాగే వెళ్ళిపోతుంది అయితే అమెరికా వెళ్ళిపోతానన్నావు ఆత్మ అంతటండి లోపల ఉంది నీకు చెప్పే మాటలు చెప్తేనే ఉంటుంది నీ మనస్సు వినవదు నీ లోపల అలవాట్లకు వేగం వినపడాలి లోపల గురువు చెప్పి నీ వినవదు నీ లోపల పాపం నీ లోపల దోషం వినకూడదు కానీ చెబుతూనే ఉంటాడు కదా నీ ఓర్పు గద్దులున్నా కానీ ఈశ్వరుడు యొక్క సహనాన్ని గద్దులు పని చేయలేదు ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నావు అమెరికా వెళ్ళిపోతానండి అమెరికాలో మనకి ఆత్మ లేదా అమెరికాలో గురువు లేడా అమెరికాలో నీ హృదయంలో నీ ఈశ్వరుని కూడా రాడా నీ దేహాన్ని కూడా వస్తాడు ఎక్కడికి నీ మనసులో కూడా వస్తాడు నీ గురువుని కూడా రాకుండా ఉంటాడా నీ గురువుని లోపల ఉన్నాడు గురువుని కూడా రాకుండా ఉంటాడా గురువే చేశాను నేను గురువే ఈశ్వరుడు నీ మనస్సును అంతర్ముఖం చేయి నీ మనసును లోపలికి చెప్పు అతను తప్పించి ఏమీ లేదు నా గురివే ఆత్మ గురివే బ్రహ్మము బ్రహ్మము తప్పించి లోపం ఏమీ లేదు ఏదో ఉన్నది ఏడు బుద్ధి పాడు బుద్ధి దేవ బుద్ధి వల్ల నీకు ఏదో భిన్నంగా ఉన్నాయి కనిపిస్తుంది కానీ అంతా లేదు. అంటే ఉన్నది ఉంటే ఇంకా దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే ఆనందం. ఉన్నదే ఈ ప్రకృతి కూడా భగవంతుడే. ప్రకృతి వేరు భగవంతుడే కాదు, ప్రకృతి రూపంలో ఉన్నవాడు కూడా భగవంతుడే. నీ జీవితంలో ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే భగవంతుడికి తెలియకుండా జరుగుతున్నాడు, భగవంతుడికి తెలిసిందో జరుగుతున్నాయి. ఎందుకు తెలిసినట్టు నీ ముఖం ఆయన వైపు చెప్పుకోవడానికి, నీ ముఖం మాత్రమే ఆయన వైపు చెప్పాలంటే చెప్పవు. కొన్ని సంఘటనల వల్ల ఆయన నీ ముఖం ఆయన వైపు చెప్పుకోవడానికి చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, నీకు ఎవరికి మీద నీకు ఎవరి మీద బాగా గౌరవం ఉందనుకోండి, వారిని మన అగౌరపరిచారనుకోండి, ఎవరికి వాటిపై నీకు ఏర్పడుతుంది మాట్లాడకపోతుంది. అది కూడా భగవంతుడి ఎవరిలో ఒకటి, భగవంతుడి శక్తి అద్భుతమైనది, భగవంతుడి ఎవరో అద్భుతమైనది. ఒక పులి చెప్పడానికి కానీ ఇది చెప్పలేము. అది అద్భుతం అపూర్వం భగవంతుడి సంకల్పం. భగవంతుడి సంకల్పం అద్భుతమైన మనకు తెలిసినప్పుడు ఇంత చూడదు భయ మీద. భగవంతుడికి తెలియకుండా మన శరీరం సరిపోదు కదా. ఏమో ఎక్కడ తీసుకెళ్ళడానికి ఈ శరీరం నుంచి మనం సపరేట్ చేశాడు. కొత్త కొత్త అన్నారు, కొత్త కొత్త ఓటాలు తీసుకెళ్ళడానికి ఎక్కడ మనం కట్టి తెలిపించడం కోసం ఈ శరీరం నుంచి మనం ఎక్కడ తీసుకెళ్ళి ఇస్తాడు. భగవంతుడి సంకల్పం నీకు అర్థమవుతుంటే భగవంతుడి సంకల్పం ఉత్కృష్టమైనది, ఉదాత్తమైనది, అద్భుతమైనది, అపూర్వమైనది. నీ గుండెకి తాకితే నీకు చావు అంటే భయమేలా, నీకు చావు అంటే భయం కూడా పోతుంది. ఇప్పుడు ఉండేవాడే భగవంతుడు. అయితే నీ గురువు నీ ఆత్మగా ఉన్నప్పుడు, నీ ఆత్మ నీ ఆత్మే గురువు అయినప్పుడు ఆత్మను విడిచి ఎక్కడికి పోతావు? ఆత్మను విడిచి నీ ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతావు? అక్కడ వెళ్ళిపోదామన్నా గురువుని విడిచిపెట్టినావు, ఎక్కడికి పోలేవు. ఆత్మను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేవు. అది ఆత్మకు కానీ గురువుకి కానీ భగవంతుడికి కానీ దూరంగా ఉండలేదు. అంతటా ఉన్నదే, అంతటా అంతటా ఉన్నదేనా? అయ్యా కొన్ని కొన్ని విషయాలు స్థూల బుద్ధికి అందటా అందరూ సూక్ష్మ బుద్ధికి అందుతాయి. భగవంతుడు చెప్తాడు గీతలో, నువ్వు నాకు ఇష్టమైన పని చెయ్యి, నన్ను నిరంతరం స్మరించుకో, నా పాదాలను విడిచిపెట్టకు, నా పాదాలని విడిచిపెట్టకు, నన్ను స్మరించుకో. ఏది చేసినా కృష్ణార్పణం అంటూ చెయ్యి. ఏ పని చేసినా నువ్వు అది కృష్ణార్పణం అంటూ చెయ్యి. వ్యక్తి భావంతో చేయకు. కృష్ణార్పణం నాకు ఇచ్చినవాడు కృష్ణుడు, నువ్వు ఇవ్వబడేది కూడా కృష్ణుడికి ఇస్తున్నాను. వాడు కృష్ణుడే, నాకు ఇచ్చింది కృష్ణుడే, తీసుకునేవాడు కృష్ణుడే. అలాగే నువ్వు కృష్ణార్పణం అంటేనే ఏదైనా పని చేయబోయారు. అలా చేస్తుంటే నీకు మనస్సు నశిస్తుంది. కారణం ఏంటంటే ముందు మనస్సు నశించాలి. మనస్సు నశించాలంటే ఏంటి? నువ్వు ఏ పని చేసినా, ఏ కర్మ చేసినా, ఏది చేసినా, మీరు ఎవరైనా మంచి చేశారో మిమ్మల్ని ఎవరు అంటారన్నా, మంచి మీకు చేసే శక్తి ఎవరు ఇచ్చారు? భగవంతుడే ఇచ్చారు. అంటే శక్తి ఎవరే? భగవంతుడి. అది మీకు అనుకున్న అహంకారం పెరుగుతుంది, భగవంతుడి అనుకుంటే మీకు అహంకారం కాదు, అజ్ఞానం పోతుంది, జ్ఞానం వస్తుంది. అంతా దేవుడు, అంతా ఈశ్వరుడే. మన చేత భగవంతుడు ఏదైనా మంచి పని చేస్తున్నాడు అనుకున్నాడు, అందులో భగవంతుడే చేస్తున్నాడు. అందులో మన తెలివి వాళ్ళు చేయలేదు. మన అనుభవం మంచి పని చేస్తుందని చేయదు. అంటే అంతా ఆయనే అంటే చెప్తాడు, నీవు అని నాకు ఇష్టమైన పనులు చేయబోయా, నన్ను స్మరించుకుంటూ ఉండు, నన్ను జపించుకుంటూ ఉండు, నువ్వు నాలో నివసిస్తావు. అలా నువ్వు ఎంతో కొంత స్వార్థం కలిగించుకున్న పని చేస్తుంటే, నిష్కామ భక్తి నిష్కామ కర్మ నువ్వు ఆచరిస్తుంటే, భగవంతుడు చెప్తాడు, అర్జున నువ్వు నా కోసమే జీవిస్తున్నావు, నా కోసమే పని చేస్తున్నావు, నాకు నీ లోపల ఈశ్వరుడు నాడు చూశావు, ఆ ఈశ్వరానుభవం నీకు కలగడం కోసం ఎటువంటి బుద్ధి నీకు నేను ఇస్తే నీకు ఆ ఈశ్వరానుభవం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, అటువంటి సద్బుద్ధినటువంటి సౌహృదం నా చేతుడు నీకు ప్రసాదిస్తానని చెప్పాడు భగవంతుడు. అంటే నీ పాడు బుద్ధిగా తెలిసేది కాదు, నీ దేహ బుద్ధిగా తెలిసేది కాదు, నీ శవ బుద్ధి కానీ తెలియదు, నీ దేహ బుద్ధి కానీ తెలియదు, నేను ఇచ్చిన బుద్ధితోటే నువ్వు పరిస్తావు. అంటే నా పట్ల నీకు భక్తి కలుగుంటే నీకు బుద్ధి సూక్ష్మ తెలుస్తాను. అప్పుడు నీకు పరాభక్తి పరాభక్తి కలుగుతుంది. పరాభక్తి వల్లే పరతత్వం తెలుస్తుంది. మనకి ఏదో భక్తులు చిన్న చిన్న భక్తులు సాధారణ భక్తులు అంటే పరాభక్తి రాగలున్నాయి. మనకు అన్ని కావాలి, దేవుడు కూడా కావాలి. సామాన్య భక్తి దేవుడు కావాలి, దేవుడు అక్కడ లేదు పరాభక్తి. ఆ పరాభక్తి మాదిరి పరతత్వం తెలుస్తుంది, అదే మోక్షం. ఇప్పుడు ఇది అంటున్నాడు, ఎవరు వెళ్ళిపోతూ నమస్కరించడు, నమస్కరించేప్పుడు చిన్న మాట అన్నాడు మీరు నమస్కరించాడు. ఇప్పుడు కూడా పెద్దలకు నమస్కరించడం మంచి, వృద్ధులకి పెద్దలకి దేవతలకి అందరికీ నమస్కరించే పెద్దలకి నమస్కారం మంచిది. మన నమస్కారం వల్ల కూడా కొంత అహంకారం పొగవచ్చామని చదువుతున్నారు. నమస్కారం కూడా అర్చనలో ఒక భాగం, భగవంతుని అర్చన చేయడంలో నమస్కారం కూడా ఒక భాగం. నమస్కరించాడు ఎవరికి? భగవంతుని నమస్కరించి ఒక మాట అన్నాడండి, నాకు సత్యాన్వేషణం చేసే బుద్ధిని ప్రసాదం. మనలో ఎంతమంది ఉన్నా ఇందులో ఒక్కరికి సత్యాన్వేషణం చేసే బుద్ధి లేదు, కానీ ఆయనకి లేదని సంగతి తెలుస్తానంటే ఎవరలేదు, మనకు లేదని సంగతి తెలియటం లేదు. మన అందరికీ భక్తి ఉంది, లేదని అంతలో జాతి మీద చేసి ఎందుకు కూర్చుంటారు, ఇక్కడ భక్తి ఉంది, కానీ సత్యాన్వేషణ చేసే బుద్ధి లేదు మాకు. ఏదో పెద్ద పెద్ద కనిపిస్తున్నారు, ఏదో పైసలు వచ్చింది ఇక్కడ, కుంకం వచ్చినట్టు ఇది వచ్చింది ఇక్కడ వచ్చినట్టు ఇలా పెట్టారు. వాళ్ళకి ఏదో కోరిక నెరవేర్చలేదు, అది మరి కట్టే ఇంటి కోరిక నెరవేరుతుంది. ఇంటి పని కట్టడం నీకు లెక్కలో నీకున్న కోరికలన్నీ నెరవేరిపోతాయి. ఇంటి పని కట్టడం ఈ భక్తి భక్తి చూడండి అంటే కోరిక ఏం జరిగిందా, గురి చుట్టూ తిరిగాడికి ఏం జరిగింది, ఈ గురి చుట్టూ తిరిగి ఏం జరిగింది, ఆ గురి చుట్టూ తిరిగాడికి ఏం జరిగింది, ఈ మహిమలు ఈ గొడవలు ఈ బూచులు ఈ అయ్యే ఈ గొడవలు ఈ గొడవలు జరిగిపోయింది జరిగింది. మన భక్తి వ్యాపార భక్తి సామాన్య భక్తి కోరికలు చెప్పుకుంటుంది. నిష్కామ భక్తి కాదు మనకు, సకామ భక్తి కానీ నిష్కామ భక్తి కాదు. నిష్కామ భక్తి ఉన్నవాడు సత్యాన్ని విషయం గురించి కాదు, నాకు మీరు సత్యాన్ని వెతికే సత్యాన్ని తెలుసుకునే మాత్రం నాకు ప్రసాదం. అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ పరిగెత్తాలి. ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఎక్కడ పరిగెత్తాలి. ఆ దేవుడిని ఎలా మనం జపించుకోవాలి, ఈ దేవుడిని ఎలా జపించుకోవాలి. ఈ గొడవలే కానీ ఇక్కడ ఉన్నవాడు ఎవడు, నేను నేననే వ్యక్తం అవుతున్నాడు, వీడు ఎవడరా, నేను ప్రశ్నించుకున్నాడు అక్కడ కూడా కనపడుతున్నాడు. అందరికీ అసహజాలే కావాలి, కానీ సహజం ఎవరికి అక్కర్లేదు. వాళ్ళకి కోరిక నెరవేర్పింది, మీ దగ్గరికి వెళ్ళారు ఏదో కోరిక నెరవేర్పింది, కోరిక కోరిక నెరవేరింది. ఏంటి మీకు వచ్చింది, మీ శరీరం ఏమన్నా 1000 సంవత్సరాలు అవసరమే. అక్కడ దేవుడున్నాను అక్కడ పరిగెత్తి, ఎక్కడ దేవుడున్నాను ఎక్కడ పరిగెత్తాం. వాళ్ళ నెల జ్ఞాపం చేయాలి అక్కడ పరి, ఈ నెల జ్ఞాపం చేయాలి అక్కడ పరిగెత్తడం, అదని ఇదని రాజు రూపాయలు పరిగెత్తుంటారు. ఈ అతీతి పరిగెత్తేవాడు, అతీతి తిరిగేవాడు, ఈ వాంద్రీయులు కాదు, ఇటు చల్లార్చి జరిగే తిరిగేవాడు, ఈ నేనే ఎవడని ప్రశ్నించుకున్నాడు అక్కడ కనపడుతున్నాడు. ఎవరినా వీడు ఇలా తిరుగుతున్నాడు, చల్లారి ఇస్తే ఎలాంటి పోతున్నాడు, ఇక్కడ పోతున్నాడు ఎవడు అసలు గొడవ పడుకున్నాడు. సహజంగా నీకు నేనే వ్యక్తం అవుతాను కదా, ఎవరైతే నీకు లోపల నేనుగా వ్యక్తం అవుతాను, వీడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు నాకు నేనుగా వ్యక్తం అవుతున్నాను, వీడు ఎంతవరకు నేను అది విచారణ చేస్తున్నాడు, ఒకరికని పట్టలేదు నడవటం చెప్తాడు. ఎంతవరకు కోరికలు కోరికలు నెరవేర్చుకుంటూ కోరికలు చేయించుకుంటే సృష్టిలో ఎవరు లేదు. ఈ నెరవేరిన కోరికలు ఇంకో 10 కోరికలు తీసుకొస్తాం, 10 కోరికలు నెరవేరి అనుకుని ఇంకో 100 కోరికలు తీసుకొస్తాం. కోరికలు నెరవేర్చుకుంటూ ఆత్మజ్ఞానం పొందేవాడు ఎంతవరకు సృష్టిలో లేదు. మనం భగవంతుని ధ్యానం చేయటం లేదు, కోరికని ధ్యానం చేస్తాం. కోరికని ధ్యానం చేస్తున్నా భగవంతుని తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ పాడు బుద్ధి నాకు వద్దండి లవుడి అంటున్నాడు. నాకు సత్యం ఇంకా నాకు ఎదుక పడకపోయినా ఆ సత్యాన్ని తెలుసుకునే బుద్ధి, సత్యాన్ని అన్వేషించే బుద్ధి, ఆ సత్యం పట్ల కాంక్ష, సత్య సాక్షాత్కారం పొందాలంటే కాంక్ష నాకు ప్రసాదించండి అంతే చాలు అంటున్నాడు. అప్పుడే సత్య సాక్షాత్కారం నాకు అక్కర్లేదు, అంత దూరంగా ఏర్పడలేదు. ఆ సత్యాన్ని తెలిసిపోయేవాళ్ళ బుద్ధి కలిసి ఆ బుద్ధికి నాకు ప్రసాదించండి. అసలు సత్యానుభవం లేకుండా ఎవరికి మోక్షం, సత్య సాక్షాత్కారం కాకుండా ఎవరికి మోక్షం కలగదు. సత్యాన్ని మన భక్తి సత్య వైపు గురి పెట్టామా లేదా, లేదా మన అన్వేషణ సత్య వైపు గురి పెట్టామా లేదా, మన సాధన సత్యం వైపు గురి పెట్టామా లేదా. మీరు ఒక ఆలోచించండి, మీరు అందరూ ఆలోచించండి కరెక్ట్ సమాధానం రా. ఈ దేవుడు కాదని ఆ దేవుడు, ఆ దేవుడు కాదని ఈ దేవుడు, ఆ దేవుడు కానీ ఈ దేవుడు, ఈ దేవుడు కాదని ఆ దేవుడు సంతోషపడే ఈ సంతోషపడి తిరిగి చిక్కుతున్నాడు శవాన్ని ఏదో. ఈ ఎవరు కల్పించుకున్న గొడవలు మీకు ఇష్టంగా ఉన్నాయి, కల్పిస్తున్న గొడవలు లోపల ఉన్నాడు, మీ లోపల ఉన్నాడు కల్పించేవాడు. ఈ దొంగలేని ఎవడు, ఈ విద్యానే ఎవడు, ఈ అసత్యమైన ఎవడు, ఈ దేహ పరిమితమైన నేను ఎవడు, ఈ దొంగలేని ఎవడు అని ప్రశ్నించేవాడు ఒక్కడే కూడా బుద్ధికైనా కనిపించడం లేదు. అందరూ దేవుడు 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 కనపడి ఎవరు కొట్టుకుపోయి ఆదివారం ఒక దేవుడు, సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు. మళ్ళీ దేవుడు చూడాలండి, దేవుడు చూడాలి అప్పుడు అన్నాడు కదా. వాడు ఎవరు ఇప్పుడే కొంచెం విచారణ చేశారు వాడి గురించి, రవంతా ముళ్ళంతా చింతాకంతా ఎప్పుడే వాడి గురించి విచారణ చేశారు. ఎక్కువ కాకపోయినా కొంచెమైనా చేశావు. ఈ మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎప్పుడైనా విచారణ చేశావు మనస్సు గురించి. వచ్చానప్పుడు నేనైనా తలంపు లేదు, మరి సత్యానికి వేదానికి మధ్య వచ్చింది ఇది నేనైనా తలంపు. ఇది ఎక్కడి నుంచి వస్తాయి, ఈ తలంపు నా లోపల నుంచి వస్తాను, నేనైనా తలంపు. ఇది ఎక్కడి నుంచి వస్తున్నాను, విచారణ ఎప్పుడైనా చేశాను. ఈ సహజంలో ఉన్నది సహజమైన ప్రశ్న, ఇది ఈ సహజమైన ప్రశ్నలు వేసుకోకుండా ప్రశ్న మనం ఎంతకాలం తిరుగుతాను కదా. ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం మంచిది, ఆ సాధనలో ఈ నేను కలుగుతున్నాం మనము, ఈ నేను దేవదైన నేను విడిచిపెట్టిన సాధన చేసి విడలేకపోతాను. నీ పూజలో, నీ జపంలో, నీ ధ్యానంలో, నీ విచారణలో, నీ కష్టాలు అందరూ ఎవరైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావు అని అందరూ ఎన్నవారు చేయగలుగుతుంది. నేను మినహాయించిన సాధన చేస్తాను. ఈ సహజంలో ఉన్న విషయాన్ని సహజంగా ఎవరు ప్రశ్నించుకోవటం లేదు. అందరికీ కల్పించడం కూడా ఎవరు ఇష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ నేను కూడా కల్పించి కల్పించబడ్డం వాళ్ళు. ఇప్పుడు నువ్వు జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, పని చెయ్యి, నీ బిడ్డ సత్యాన్ని సత్యానుభవం పొందాలి, సత్య సాక్షాత్కారం పొందాలి. అయితే తలంపు నీకు ఉండాలి. ఎందుకంటే సత్యానుభవం లేకపోతే మతము నుంచి కానీ, దుఃఖము నుంచి కానీ, వేదం నుంచి కానీ, లోపల నుంచి కానీ ఏదో పొందలేదు. దేవుడిని దేవుడు ఎక్కడ ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాడు, నేను అవుతున్నాను, దేవుడు ఎక్కడ ఉన్నాడు, అదే దేవుడు ఒక రకమైన మోహన్ దేవుడు నీకు స్వరూపంగా ఎక్కడ ఈయన దగ్గర దుర్యోధన గారు మాట్లాడుతున్నారు. భగవంతుడు అప్పుడే అనుకున్నాడు నా భక్తులు మాట్లాడారు, మనం వచ్చేసరి ఇలా పెట్టేసారు వాళ్ళని నేను అప్పుడే అనుకున్నాడట భగవంతుడు. నా మాట్లాడి నడతాం, నా భక్తుల మాటే నడిపెట్టారు భగవంతుడు. నాకు ఏమి చేస్తానోడైనా మన మాట నడవాలి. మన చేత వస్తే కాకపోయినా తూర్పు పడవడం తెలియజేనా, దిక్కులు తెలియజేనా, మూల తెలియజేనా, అందరూ మా మాటే నాకు నీకు ఇష్టమిస్తున్నారు మాటలు. అప్పుడు ఎక్కడే భగవంతుడు అనుకున్నాడు, ఇంటి శబ్దం చేశాడు వాడి శబ్దం, నా భక్తుల శబ్దమే నిలబెడతాను అనుకున్నాడు భగవంతుడు. అదేంటి తన మాట కంటే భక్తుల మాట భక్తులకి ఎక్కువ గౌరవం అవ్వాలి. తన తన శరీరం కంటే భీష్ముడి శరీరాన్ని ఎక్కువ చూస్తున్నాడు, తన గౌరవం కంటే భీష్ముడి గౌరవాన్ని ఎక్కువ చూస్తున్నాడు. అంటే మన శరీరం మీద గాయం తగిలితే మనం ఎలా బాధపడతాం, భీష్ముడి శరీరాన్ని అంత బాగా చూస్తున్నాడు కృష్ణుడు. తన గౌరవం కంటే భక్తుల యొక్క గౌరవానికి ఎక్కువ ప్రాణి చెప్పాలనుకున్నాడు. అప్పుడే అనుకున్నాడు యుద్ధంలో రాకముందు వాడి మాట నిలబెడదాం. ఎవరి మాట అది మాట ఎప్పుడు చెప్పారు రాజయ్యి? మనం చూడండి తగ్గే మాట మన మాటే నడతాం అనుకుంటాం, భగవంతుడు చేయడం అనుకున్నాడండి. నా మాటే వదిలిపోవాలి భక్తుల మాట విష్ణుకే గౌరవం ఉండవాలి. కృష్ణుడు ఆయన మాట తప్పలేని లోపం అనుకున్నా పర్వాలేదు, కానీ భక్తుల మాటకి గౌరవం నిలబడాలి. లౌడి అంటున్నాడు నేను వెళ్ళి వస్తాను, మీరు మీరు నాకు చెప్పే మాటలు నా చేతిలో ఇల్లు బహుమానాలు పెట్టినట్టుగా ఉంటుంది. మీరు నాకు ఎంతవరకు ఇష్టమైన మాటలు చెప్పారంటే నా చేతిలో ఎన్నో బహుమానాలు పెడితే ఎలా ఉంటుందో నాకు అంత సంతోషంగా ఉంది మీ మాటలు వినటానికి. అంటే భగవాన్ ఏమంటున్నారంటే మాటకి సంతోషం ఇస్తున్నాయి భగవాన్, బహుమానాన్ని ఇచ్చేవారు ఎవరు పుచ్చుకునేవారు ఎవరు అని చిన్న నవ్వు నవ్వారు భగవాన్. చిన్న నవ్వి నవ్వి భగవాన్ అంటున్నారు హృదయాన్ని గురించి మాట్లాడుతూ, హృదయం అంటే సత్యం, హృదయం అంటే దేవుడు, హృదయంలో దేవుడు ఉంటారు అంటే హృదయానికి దేవుడు అని పేరు కూడా వచ్చు. భగవాన్ హృదయం గురించి చిన్న స్లోగా నెమ్మదిగా కంగారు కంగారు కాకుండా నెమ్మదిగా మాట్లాడుతూ, అంటే తల్లి గట్టిగా మాట్లాడటం బాగా చిన్నగానే మాట్లాడటం లేదు, లౌడీ కృషి అయినప్పుడు ఇలాగా మాట్లాడుతూ ఈ బహుమానాలు కుడి ఎడమ ఈ ద్వంద్వాలు గైతారు ఈ మాటలు ఎన్నో పక్కన పెడతాను. ఈ బహుమానాలు ఈ కుడి పక్కలు ఎడమ పక్కలు పైనలు కింద పైన కింద ఈ కుడి వైపున ఎడమ వైపున ఈ బహుమానాలు ఈ ఇచ్చుకుంటారు పుచ్చుకుంటారు నీ దేహం ఎంతో నీ దేహం ఎంత నిజమో ఈ కూడా అంతేనా. ఏ దేహగతాలు మాట్లాడారు ఉద్రేకాలు మనసుకు సంబంధించినవి ఇచ్చుకుంటారు పుచ్చుకుంటారు దేహానికి సంబంధించిన ఈ బహుమానాలు అని ఇన్నో చెప్పిన విషయాలని ఈ దేహగతాలు మనలో గట్టారు దాన్ని స్వప్నంతో సమానమే. కానీ మనం వెళ్ళవలసింది హృదయం రోజు హృదయమైన ఆస్తి హృదయమైన సత్యము హృదయమైన ధర్మము హృదయమైన భగవంతుడు చావులేని స్వప్నార్థం హృదయంలో ఉంది. దాన్ని సిద్ధింపజేసుకోవడానికి దాన్ని సిద్ధింపజేసుకోవడానికి ప్రయత్నం చేసి సాధన చేయి. నీ హృదయంలో ఒక సత్వ వస్తువు ఉంది, ఒక సిద్ధమైన వస్తువు ఉంటుంది, చాలా రెడీగా ఉంది, అది నువ్వు కల్పించుకోక్కర్లేదు. నీ ఎక్కడిలో కూడా ఉంది, నీ మూడు అవస్థల్లోనూ ఉంది, మూడు కాలాల్లోనూ ఉంది, నీ దేహం ఉన్నప్పుడు ఉంది, దేహం లేనప్పుడు ఉంది, నేను అదృష్టం వెంటాడుతున్నప్పుడు ఉంది, దురదృష్టం వెంటాడుతున్నప్పుడు ఉంది. ఈ బహుమతులతో సంబంధం లేకుండా, ఈ గౌరవాలు అగౌరవాలతో సంబంధం లేకుండా, ఈ ద్వైతానికి సంబంధించిన గొడవలతో సంబంధం లేకుండా నీ హృదయంలో ఒక శాంతి ఉంది, నీ హృదయంలో ఒక సుఖం ఉంది, నీ హృదయంలో ఒక ఆనందం ఉంది, నువ్వు వెతికే వస్తువు నీ హృదయంలో ఉంది, ఈశ్వరుడు కూడా హృదయంలో ఉన్నాడు, సిద్ధం హృదయంలో ఒక వస్తువు సిద్ధంగా ఉంది, దానికి మరణంతో పుట్టినతో సంబంధం లేదు. దాన్ని సిద్ధింపజేసుకోవడానికి, దాన్ని తెలుసుకోవడానికి, దాన్ని గుర్తించడానికి, దాన్ని గ్రహించడానికి నువ్వు సాధన చేసి సిద్ధి అయిపోండి. సాధన ఎందుకంటే హృదయాలు సిద్ధంగా ఉన్న వస్తువు సిద్ధింపజేసుకోవడానికి సాధన. నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఆయనే నీకు గతి, ఆయనే నీకు పతి, ఆయన పొందవలసిన కూడా ఆయనే. ఆయన అనుభూతికి వచ్చినప్పుడు ఈ చక్రం నుంచి విడుదల పొందుతావు అడుగుని అన్నాడు. జన్మమైన చక్రం అది గత విష చక్రం అది ఈ చక్రం నుంచి హృదయంలో ఉన్న ఈశ్వరుని యొక్క గతి లేకుండా ఈ చక్రం నుంచి బయట పడలేదు. అంటే నీకు గత అయినాయి, నీకు పట అయినాయి, ఆయన విశ్వసిస్తా నీ పట్ల దయ చూపిస్తాడు. ఆ దయ చూపించడం అది చక్రం నుంచి విడుదల పొందటం లౌడి నువ్వు పొందవలసినది. అంటే నీవు సరి నీ హృదయంలో ఉన్న సత్యం అయితే నువ్వు గురిపెట్టు లౌడి అని భగవాన్ ఓరకం ఉన్నారు అని మౌనం వహించాడు. తిరిగి 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 మళ్ళీ నమస్కరించాడు. ఇవన్నీ దేహానికి సంబంధించిన విషయాలని భగవాన్ చెబుతున్నప్పటికీ ఈ కూర్చోటాలు నిల్చోటాలు నమస్కారాలన్నీ దేహానికి సంబంధించిన విషయాలని చెప్తున్నప్పటికీ మళ్ళీ గురువుకు నమస్కరించాడు, ఆచార్యకు నమస్కరించాడు. నమస్కరించి వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి ఆ ముఖం చూసుకుంటున్నా ముఖం ఉన్న ఆనందాన్ని శాంతిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా స్లోగా స్లోగా వెళుతూ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి మళ్ళీ ఒక్కోసారి ఇంకోసారి నమస్కరించి లవ్లీ யோனாசிரமனை சைலாசிரமனை விடுத்துவிட்டு இயேசு ஏறிப்போயார். யாத்திராவில் சூரியனால வச்சினப்பட்டு அஜ்ஞானம் சாந்தி அதை பிரசனிஸ்தான் ஜீவப்பட்டுள்ளது. ఆచరించందరికీ ఎంతో కొంత భక్తి ఉందన్నమాట నిజం. కానీ మన భక్తి సత్యాన్ని అన్వేషిస్తుందో లేదో చూసుకోవాలి. ఒక పాఠం యొక్క సారం అది అటువంటి సత్యాన్ని అన్వేషించే బుద్ధిని నాకు ప్రసాదించు. అటువంటి భక్తిని అటువంటి నిర్మలమైన భక్తిని నాకు ప్రసాదించు. ఓ